ವಂದೇ ಗುರುಪದದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ವಾಗೀಶಾಜ್ಯಾಸ್ವಮನಸಃ ಸರ್ವಾರ್ಥಾನಾಮುಪಕ್ರಮೇ ಯನ್ನತ್ವಾ ಕೃತಕೃತ್ಯಾಸ್ಯುಸ್ತನ್ನಮಾಮಿ ಗಜಾನನಂ ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜವದನಾ ವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾ ಅಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಜ್ಞಾನಾನಂದಮಯಂ ದೇವಂ ನಿರ್ಮಲಸ್ಫಟಿಕಾಕೃತಿಂ ಆಧಾರಂ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ಹಯಗ್ರೀವಮುಪಾಸ್ಮಹೇ ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇಃ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಗತಾತಂ ತಪೋನಿಧಿಂ ಯಂ ಬ್ರಹ್ಮಾ ವರುಣೇಂದ್ರ ರುದ್ರಮರುತಸ್ತುನ್ವಂತಿ ದಿವ್ಯೈಸ್ತವೈರ್ವೇದೈಃ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈರ್ಗಾಯಂತಿ ಯಂ ಸಾಮಗಾಃ ಧ್ಯಾನಾವಸ್ಥಿತತದ್ಗತೇನ ಮನಸಾ ಪಶ್ಯಂತಿ ಯಂ ಯೋಗಿನೋ ಯಸ್ಯಾಂತನ್ನ ವಿದುಃ ಸುರಾಸುರಗಣಾಃ ದೇವಾಯ ತಸ್ಮೈ ನಮಃ ವೃಕ್ಷೋ ಸಭಾಯೇ ನಮಃ ಇವಾಳ ಶನೈಶ್ಚರ ಗ್ರಹ ಆರಾಧನೆ ಚೇಶಾರು ಬೇಕದಾ ರೇಪು ರಾಹು ಗ್ರಹ ಆರಾಧನೆ ಜರಗಬೋತೋನ್ನದಿ ఈ రాహుగ్రహం యొక్క ఉత్పత్తి క్రమం చెప్పాలి అని అంటే సముద్రమథనం లోకంలో ప్రసిద్ధమైన గాథ. ఆ దేవతలు రాక్షసులు అదో చమత్కారమైన ఘట్టం. రాక్షసుల్ని జయించడం శక్యం కావటం లేదు దేవతలకి. ఆ సమయంలో మృత సంజీవిని విద్య అనే విద్య చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించడం, అది ఇప్పుడు కూడా మన శాస్త్రాల్లో ఉన్నది. చెయ్యగలవా అంటే మాత్రం కొంచెం అరువు. కారణం ఏమిటి అంటే మంత్రపరంగా ఆ విద్యను అధ్యయనం చేసి సిద్ధి పొందినటువంటి వారు లేరు. ఔషధీపరంగా చెయ్యాలి అంటే దానికి కొంచెం పరిశ్రమ చెయ్యాలి. ఆ ఔషధుల్ని తీస్తే ఔషధీపరంగా జరిగేటటువంటిది ఎంతవరకు జరగలదు అంటే చచ్చిపోయిన వాడిని మళ్ళీ 3 గంటల సేపు బ్రతికిస్తుంది, అటుపైన బతకడు. అది ఒక రకం ఔషధి ఉన్నది. అది అబద్ధం అనుకోవడానికి వీల్లేదు. ప్రత్యక్షంగా ఈ విప్ర వినోదులు ఈ మొదలైనటువంటి వారు వచ్చి మామిడి టెంక మనకి చూపించి దాని మీద నీళ్ల చుక్కలు చల్లి మూసేస్తే మళ్ళీ తెరిచేటప్పటికి వెంటనే విత్ఇన్ సెకండ్స్ ఒక కాయతో కూడుకున్నటువంటి అంత మొక్క వస్తుంది. దాన్ని ఆ కాయలు తిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మా నాయనగారు తిన్నారట, ఆయన లేరు. చినజీయర స్వామి వారితో ఈ వృత్తాంతం చెప్పినప్పుడు నేను తిన్నానయ్యా మామిడికాయ మొక్క అని చెప్పారు. వారు ఉన్నారు కనుక సాక్ష్యం. దానికి ఏ పదార్థాలు తీసుకొచ్చి చెయ్యాలో అవే పదార్థములతోటి చచ్చిపోయిన వాడిని మళ్ళీ బ్రతికించేటటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది. 3 గంటలే బతుకుతాడు. అంతకున్న పూర్వం ఉన్న రోగాలుండవు, మంచి ఆరోగ్యవంతంగా బతుకుతాడు. అది సంపాదిస్తే లోకానికి చాలా ఉపయోగమే. దస్తావేజులు దీని పేరు డీడ్స్ రాయవలసినవి ఏమైనా ఉంటే అవన్నీ అప్పుడు చెప్పేస్తాడు శుభ్రంగాను. ఎక్కడైనా దాచినటువంటి నిధులు అవి ఉంటే అవన్నీ చెప్పేస్తాడు. సరే, ఆ మృత సంజీవిని విద్య శుక్రాచార్యులు వారి దగ్గర ఉన్న కారణం చేత రాక్షసులను చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించేస్తూ ఉండేవాడు ఆయన. దేవతలు చచ్చిపోతే చచ్చిపోవడమే, వీళ్ళ దగ్గర ఆ విద్య లేదు. బృహస్పతి కొడుకు ఖచుడని శుక్రాచార్యులు వారి దగ్గర శత్రువైనా గురువుకి శత్రు శుక్రుడికి శత్రుత్వం ఉంది. అయిన అంటే వీరు రాక్షస గురువు, వారి దేవత గురువును వాళ్ళిద్దరికీ శత్రుత్వం ఉందంటే వీళ్ళకి కూడా ఉన్నట్టే కదా లెక్క. ఆయన దగ్గరికి చదువుకుందుకు పంపించారు ఈయన్ని, అదో పెద్ద గాథ. సరే, ఇంచుమించు 10,000 సంవత్సరాలు శుశ్రూష చేశాడు, ఆ విద్యను నేర్చుకున్నాడు. ఆ గురువుగారి అమ్మాయి ఇతన్ని ప్రేమించింది. గురువుగారి అమ్మాయివి నువ్వు, నేను ఆ శుక్రాచార్యులు వారి గర్భంలో కొంతకాలం నేను కూడా ఉండి వచ్చాను. అదేదో విషం పెడితే చచ్చిపోతే ఆయన గడుపులోకి వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ పుట్టాడు వీడి కచుడు. అంచేత ఏకోదరులుగా జన్మించాం కాబట్టి నిన్ను నేను పెళ్లి చేసుకోకూడదు, నీ ప్రేమను కాదంటున్నాను అన్నాడు. ఆత్తేరి, నన్ను ఇంత మాట అంటావా, నేను చదువుకున్న విద్యంతా భ్రష్టమైపోతుంది పో అని చెప్పించింది ఆవిడ. కాబట్టి మృత సంజీవిని విద్య తర్వాత ఎవరికి దొరకలేదు. అయితే ఆ కారణం చేత దేవతలు మరణించడం, రాక్షసులు జీవించడం జరుగుతుంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ ప్రార్థించారు మా బతుకు ఇలా అయిపోయింది అని. ప్రార్థిస్తే మీరు రాక్షసులతోటి స్నేహం చేసుకోండి అని ఆయన, వాళ్ళతో దెబ్బలాడెట్టుకుని ఇప్పుడు నగ్గలేము, వారికి శుక్రాచార్యులు వారి ఆశీర్వచనములు ఉన్నాయి అని చెప్పాడు ఆయన. అంటే వేదవేత్తల యొక్క ఆశీర్వచనం ఉన్న వాళ్లను విష్ణుమూర్తి కూడా ఏమీ చెయ్యలేను అని ఇక్కడో చోట చెప్పాడు, బలిచక్రవర్తి దగ్గర ఒకటి చెప్పాడు. సరే, ఏం చేయమంటావయ్యా అంటే, వాళ్ళతో స్నేహం చేసుకోండి, అరే అందరికీ ఉపయోగించే ఓ పని చేద్దాం మనం, ఏ పార్టీ అయినా మనకేం అభ్యంతరం లేదు, లోకానికి పనికొచ్చే పని చేయడానికి అందరూ సహకరించండి అనని. అదేమిటి అనంటే అమృతమథనం చేద్దాము అని ప్రారంభించాలి అని వాళ్లతో సఖ్యం చేసుకుని అమృతమథనాన్ని ప్రారంభించారు వీళ్ళు. సరే, అందులో అందులో మళ్ళీ తెలివితేటలంటే విష్ణుమూర్తి దగ్గర నేర్చుకోవాలి ఎవడైనా సరే. అరే దేవతలారా, ముందెళ్ళిపోయి తలకాయ పట్టుకోండి, ఆ పాము వాసుకిని పట్టుకొచ్చి తాడు చేశారు, మంథర పర్వతాన్ని పట్టుకొచ్చి మధించడానికి వెళ్ళి తలకాయ పట్టుకుంటారా అన్నాడు. వీళ్ళెళ్ళి తలకాయ పట్టుకునేటప్పటికి రాక్షసులు అంటారు, ఆత్తేరి మేము బ్రాహ్మణం, దేవతల్లో అందరూ బ్రాహ్మలు గారు, ఇంద్రుడు క్షత్రియ సంబంధమైనటువంటి వాడు, విష్ణువు క్షత్రియ సంబంధమైనటువంటి వాడు, ఈశ్వరుడు బ్రాహ్మణ సంబంధమైనటువంటి వాడు, ఇట్లా వాళ్ళకు కూడా కొన్ని మరుత్తులని ఒక దేవతలు ఉన్నారు, వాయుగణం వాళ్ళు, వాళ్ళు వైశ్యులు, అశ్విని దేవతలు దేవ వైద్యులు, వాళ్ళు శూద్రులు, ఇట్లా వాళ్ళల్లో కూడా వర్ణాశ్రమ ఈ వర్ణ విభాగం అనేటటువంటిది చెప్పబడింది. ఒక ఆయన రాజు రాముడు, ఆయన పేరు మన పిల్లలకి పెట్టుకోవడం ఏమిటి, రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి ఆయన పిల్లల పేర్లు పెట్టుకోవాలి అనని మా బంధువులే విభీషణుడు మేఘనాథుడు అని ఇలాంటి పేర్లు పెట్టాడు పిల్లలకు. సరే, శూర్పణఖ అని పేరు పెట్టలేదు, త్రిజట అని పెట్టాడు. మళ్ళీ అందులో అందులో ఏమిటంటే కొంచెం సాత్విక గుణం గలవాళ్ళు అనని. సాత్విక గుణం కావలసి వచ్చినప్పుడు దేవతల్ని ఆశ్రయించవచ్చు కదా అంటే ఏదో అదో రకమైన, ఇప్పుడు ఆ ద్రవిడ మున్నేట్ర కచకం వాళ్ళు రాముణ్ణి తిడతారు, రావణలీల అని ప్రదర్శిస్తూ ఉంటారట. ఏమిటంటే ఆ లక్షణాలు అవన్నమాట. సరే, ప్రకృతంలోకి వస్తే ఈ అమృతాన్ని మథనం చేసేటప్పుడు మేం బ్రాహ్మణులం రాక్షసులం, సాక్షాత్ కశ్యప ప్రజాపతికి సంతానం మేము, దితి యొక్క భార్య, దితి అనే ఒక భార్య ఉంది ఆయనకి, ఆ దితి యొక్క పుత్రులు కాబట్టి వీళ్ళని దైత్యులు అన్నారు, అదితి యొక్క పుత్రులు కాబట్టి ఆదితేయులు అన్నారు దేవతల్ని. అందరూ ఆయన సంతానమే, కశ్యప ప్రజాపతి సంతానం, లోకంలో ఉండే చెట్టు చామ చీమ దోమ పాము జెర్రి అన్నీ కూడాను. సరే, ఆ కశ్యప ప్రజాపతి సంతతిలో వారము మహర్షి ఆయన ప్రజాపతి అలాంటి వాళ్ళం మేము తోకట్టుకుంటామా అన్నారు రాక్షసులు. అయినా మనలో మనకి భేదమేం లేదయ్యా, మీకు ఏది కావాలో అదే పట్టుకుంటున్న ముఖం ఇచ్చేసేసి తోక దగ్గరికి వచ్చారు దేవతలు. ఏమిటి రాజకీయం అని, అది పాముని నలిపేయడం ప్రారంభిస్తే ముఖంలోంచి బుసలు వస్తాయి, అది మామూలు పాము కాదు, వాసుకి తక్షకుడు ఆదిశేషుడు అంటేను, వాళ్ళ ముఖంలోంచి జ్వాలలు రావడం ప్రారంభించాయి, మంటలు. ఆ మంటల బాధ అంతా రాక్షసులకు అప్పచెప్పారన్నమాట విష్ణుమూర్తి చేసినటువంటి రాజకీయం. సరే, అయిపోయింది మొత్తం మీద. అందులోంచి చాలా చాలా ఏవేవో పుట్టాయి, ఇవి నాకు కావాలని కొంతమంది, అవి నాకు కావాలని కొంతమంది. ఇప్పటికి కూడా లోకంలో ఒక సంప్రదాయం ఉంది, దొడ్లో ఆనప్పాదు పాసినా తోటలో గుమ్మిడిపాదు కాచినా మొట్టమొదటికాయ పెట్టుకెళ్ళి దేవుడి గుళ్ళోనో బ్రహ్మగారికో అప్పచెప్పేసేయడం, అగ్రపూజ అని పేరు దానికి. మొట్టమొదటి మనకి వచ్చేటటువంటి లాభాల్లో మొదటి లాభాన్ని బ్రాహ్మణునకు ఇవ్వాలి అనని. ఈ సముద్రాన్ని మథనం చేస్తుంటే విషం పుట్టింది. ఈ విషం పుట్టేటప్పటికీ ఇది ఎవరికి ఇవ్వాలి అని అంటే అది ఏదైనా మొత్తం మీద బ్రాహ్మణుడికి ఇవ్వాలి కదా, పిలవండి ఈశ్వరుని అన్నారు. ఆయనకు అప్పచెప్పారు దీన్ని. ఆ భార్య పార్వతీదేవి, ఇది ఎక్కడ ప్రారంభమయ్యా, విషం నువ్వు తాగుతానంటా ఉంటుంది ఆవిడ. మాతృహృదయం పరమేశ్వరుని యొక్క శరీరంలో కూడా ఇట్లాంటి బ్రహ్మాండములు అనంతములుగా ఉన్నాయి. ఆయన శరీరమే జగత్తంతా అనుకుంటే మన బ్రహ్మాండం అంతా అవసరాలు కలిపితే ఓ ఆవగింజట. ఏది 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండం. ఇలాంటి బ్రహ్మాండములు ఎన్ని ఉన్నాయో ఆయనకే తెలియదు అన్నారు, పరమేశ్వరుడికే. అదేమిటయ్యా పరమేశ్వరుడికి తెలియకపోవడం ఏమిటి అని. మన ఒంటి మీద ఎన్ని మెంట్రుకులు ఉన్నాయో మనకి తెలుసా? అలా శరీరం అంతా వ్యాపించి శరీరంలోంచి దూరిపోతూ శరీరం బయట మొత్తం అన్ని బ్రహ్మాండాలతో నిండిపోయి ఉన్నప్పుడు అది తెలియలేదు అని చెప్పడం ఏమిటి అని అంటే, సర్వజ్ఞుడు, ఆయనకి తెలియని స్థితి ఉండదు. అది వేరే మాటలు, లోక వ్యవహార దృష్ట్యా చెప్పినటువంటి మాట అన్నమాట అది. సరే, అట్లాంటి బ్రహ్మాండములు ఈ గర్భంలో కూడా ఉన్నాయి కదా, ఈ విషయం లోపలికి పెడితే ఏమవుతాయి ఇవన్నీ కూడా? అందుచేత లోపలికి పంపించవద్దని చెప్పింది మాతృమూర్తి అయినటువంటి పార్వతి. అంతేకాని తింటే ఆయన ఏదో అయిపోతాడని బెంగ కాదు. సరే, మొత్తం మీద ఆ విషయాన్ని ఆయనకు అప్పచెబితే ఆయన దాన్ని మొత్తం అలా పట్టుకున్నట్ట. పడితే చేతిలో ఒక రేగి పండులాగా వచ్చి పడిపోయింది మొత్తం. అంటే అంత శరీరాన్ని ధరించాడు, ఆ విషం అంతా వచ్చి పడింది. ఆ విషం పడేటప్పుడు అటు ఇటు చెదిరిపోయిన చిన్న చిన్న బిందువులు ఏవైతే ఉన్నాయో అవే తేళ్లు జర్రులు ఇత్యాదులుగా మారాయి అని అంటారు. సరే, దాన్ని నోట్లో బారేసుకున్నాడు. మింగితే ప్రమాదం, పెళ్ళాం వద్దంటోంది. మింగవయ్యా బాబు, మేము మాడిపోతున్నాం అన్నాడు వెనకాల నుంచి విష్ణుమూర్తి. దాన్ని కంఠం ముందు అట్టే పెట్టాట ఆయన. అందుకే నీలకంఠుడయ్యాడు అని వర్ణించారు. సరే, ఇలా రావడంలో లక్ష్మీదేవి వచ్చింది. అమ్మాయి ఎవరిని పెళ్ళాడతావా అంటే, ఏదో ప్రతి వాళ్ళలోనూ ఏదో లోపం కనపడిందంటే విష్ణుమూర్తిని పెళ్ళాడింది ఆవిడ. ఇలా రావడంలో అమృతాన్ని పుచ్చుకుని ఆ ధన్వంతరి మహాపురుషుడు అందులోంచి ప్రాదుర్భావం చెందారు. ఆ అమృత స్వరూపం పుట్టేటప్పటికల్లా ఈ రాక్షసులు ఈ ఆ పుట్టినటువంటి బంగారు కుండను అపహరించి పట్టుకుపోవడం ప్రారంభించారు. దేవతలు వెర్రిమొహాలు వేసుకు చూస్తూ కూర్చున్నారు, ఏం చేయాలో తెలియలేక. ఎందువల్లంటే రాక్షసుల్ని ఎదిరించగలిగిన శక్తి ఆ సమయంలో వాళ్ళ దగ్గర లేదు, వారు విప్రాశీర్బల సంపన్నులై ఉన్నారు అనని కారణం. సరే, అప్పుడు విష్ణుమూర్తి వీళ్ళ దైన్యాన్ని చూచి ఆ పారిపోతూ ఉండేటటువంటి రాక్షసులకు ఎదురుగుండా మోహిని వేషాన్ని వేశారు. మరి ఒక్క మాటలో చెప్పాలి అంటే, సినిమాల్లో వ్యాంపు వేషాలు వేస్తుంటారు చూడండి, అట్లా ఉంటుంది మోహిని స్వరూపం యొక్క స్వరూపం. దాన్ని చూసేటప్పటికీ ఈ కొండమాట మరిచిపోయారు వీళ్ళు. అమృత బంగారపు కొండలో ఉన్న అమృతాన్ని ఎవర్రా ఈ అమ్మాయి అని ఆవిడతో కలుపు మాటలు కలిపారు. ఆవిడ్ని చివరికి ఏం చేశారయ్యా అంటే, ఈ అమృతాన్ని నువ్వు మథించు, నువ్వు మాకు పంచిపెట్టవలసింది అని అడిగారు. అంటే ఆవిడ చెప్పిన కండిషను, నేను ఎలా పెడితే అలా తింటామంటే మీకు అమృతాన్ని పంచుతాను, మీరు తీరా చేసి నేను ఈ కొండ చేత్తో పుచ్చుకుని వడ్డన ప్రారంభించిన తర్వాత మీరేదో అదిగో నాకు తక్కువ వేసావు, వాడికి ఎక్కువ వేసావు, లేదా వాడికి ముందు వేసావు, నాకు వెనక వేసావు, అసలు ఇంక ఈ మాటలేం పనికిరాదు, నాకు తోచిన వాళ్ళకి తోచినట్టుగా తోచిన రీతిలో తోచిన విధానంగా నేను పంచి పెడతాను, అందుకు ఒప్పుకుంటామంటే సరే అన్నారు. అంటే సరే, వాళ్ళు పాపం ఆ ఎంత చెప్పినా ఆ రూపాన్ని చూచేటప్పటికీ మోహం చెందడం సహజం. ఆ రూపాన్ని ఈయన వహించాడని చెప్పి తెలిసి శంకరుడు, ఏమయ్యా మోహిని అవతారం ఎత్తావుట, ఏదోసారి చూపించన్నాడు పాపం. అంటే ఎందుకు లేనికన్నాడు ఆయన. అవి అలా కాదు, ఒక్కసారి ఆ రూపాన్ని చూచేటప్పటికీ పార్వతీదేవి పక్కనుందనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆయన వెనకాలే బయలుదేరాడు. ఈయన అంతటి వ్యామోహాన్ని కలిగింపచేసేటువంటి విష్ణుమాయా స్వరూపం అది. ఆ స్వరూపాన్ని తీసుకున్న తర్వాత ఆవిడ, అందరూ స్నానాలు చేసి మడిగా పవిత్రంగా రండి, దేవుడు ప్రసాదం పెడుతున్నారు అని అంటే పొద్దున్నే స్నానం కూడా చేయకుండా నాకు కూడా పెట్టేయని అనకూడదుట. ఎందుకంటే పవిత్రంగా తినాలి కనుక. ఇది అమృతం, సర్వ ఔషధులను క్షీర సముద్రంలో వేసి మథించారు దీన్ని. అంటే కవ్వం మామూలుగా పూర్వం ఉండేవి, ఇప్పుడు ఎక్కడ కవ్వాలు లేవు అనుకోండి, ఆ కవ్వం ఇంత కవ్వం ఉంటే ఇంత కొండలో పెరుగు మథించేవారు. మరి మందర పర్వతాన్ని పట్టుకు వచ్చి అక్కడ కవ్వంగా వాడారు అని అంటే ఎంతటి పాల సముద్రంలో ఎన్ని ఔషధులు వేసి మథించారు అనేది ఊహించుకోవాలి మనం ప్రత్యేకంగా. సరే, ఆ అమృతాన్ని దేవతలందరినీ ఒక పంక్తిలోనూ రాక్షసులందరినీ ఒక పంక్తిలోనూ కూర్చోబెట్టింది ఈవిడ. కూర్చోమన్నారు, ఎందుకంటే దెబ్బలాడుకుంటారు, ఎందుకు గొడవ, వీడు నా పక్కన కూర్చున్నాడా, వాడు వీడి పక్కన కూర్చున్నాడా అని ఈ పేచీలు ఎందుకు అని కూర్చున్నారు పాపం. కూర్చుంటే ముందు రాక్షసులకేసి చూసి ఓ చిరునవ్వు నవ్వడం, వస్తున్నా అంటూ ఉండడం, దేవతలకు వడ్డిస్తూ ఉండడం చేస్తోంది ఈవిడ. ఒక పంక్తిలో కూర్చోబెట్టి మొత్తం అందరికీ అమృతాన్ని పోసేశారు. ఇది చూచి సింహిక అని ఒక రాక్షసి ఉన్నది, రామాయణంలో కూడా వస్తుంది. ఈ సింహిక అనేటటువంటిది హనుమంతుడి యొక్క ఛాయాగ్రాహి మహావీర్యం అని వర్ణిస్తారు అక్కడ. అంటే ఆకాశం మీద ఎగురుతూ ఉండేటటువంటి హనుమంతుని యొక్క నీడ సముద్రంలో పడితే ఈ నీడను పట్టుకుంది ఈవిడ. ఈ నీడను పట్టుకునేటప్పటికీ పైన వెళ్లే హనుమంతుని యొక్క గమనం ఆగిపోయింది అన్నారు. ఎవరికైనా చేతనమునా ఇవాళ ఆ పద్ధతి. దీన్ని తర్కశాస్త్రంలో ఛాయ అంటే తమస్సు, చీకటి కదా, అదే దాంట్లో అవాంతర భేదాలు చాలా ఉన్నాయి. ఛాయ దాని తర్వాతనేమో అంధకారం, మహాంధకారం, తమస్సు, మహాగాఢ తమస్సు అనంటూ ఇట్లా దాంట్లో అవాంతర భేదాలు మొత్తం 10 రకాల పేర్లున్నాయి చీకటికి. చీకటి అంటే ఏమిటి అన్నప్పుడు తర్కశాస్త్రజ్ఞులు చెప్పిన మాట, దీని పేరు కాంతి వచ్చినప్పుడు ఆ కాంతికి ఏదైనా అడ్డుపడితే, అంటే కాంతి లేకపోతే అక్కడ ఉంటూ ఉండేటువంటిది నేడా అన్నారు వాళ్ళు. అంటే అది ఒక పదార్థం కాదు, తేజస్సు యొక్క అభావం లేకపోవుట అని వాళ్ళు తీర్మానం చేశారు. కానీ తప్పు. శృతి ఈ ఛాయను కూడా తమస్సును కూడా ఒక పదార్థంగానూ దేవతగానూ చెప్పింది. తర్కశాస్త్రంలో కూడా బాగా భాష్యకారులు వంటి వారు ఈ ఛాయ అనేటటువంటిది ఒక పదార్థము అన్నారు వారు కూడా. తర్వాత తర్వాత వాళ్ళు గౌరవము లాఘవము అని రెండు ఉంటాయి సంస్కృతంలో శాస్త్రాల్లో విచారణ చేసేటప్పుడు. అది బరువు ఎక్కువ, ఇది తక్కువ, ఈ తక్కువ బరువునే ఆశ్రయిద్దామని తప్పు చేయవలసి వచ్చినప్పుడు చిన్న తప్పు చేయాలి తప్ప పెద్ద తప్పు చేయకూడదు. ఎదరవాడిని లంపకాయ కొడితే పని అయిపోతూ ఉంటే ఇంకో వాడిని చంపేస్తానని సిద్ధపడకూడదు. అట్లా లాఘవం కోసమని వాళ్ళు తేజస్సు యొక్క అభావము అని చెప్పారు. కానీ అక్కడ వారు చెప్పిన కారణం ఏమిటి అంటే చాలా యుక్తులే, అవేమీ ఎక్కడో ముద్ర వేసి ఉండవు. ఆయన అంటాడు, ఛాయాయాం సర్పభ్రాంతి అన్నాడు. అంటే ఏమిటి, ఒక తాడు అలా వేళ్లాడుతూ ఉన్నది, ఆ తాడు యొక్క నీడ కింద చూసేటప్పటికి దాని కదలికి చూస్తే పాము అని భయపడ్డాడు. అంటే ఛాయ అనేది అభావమైతే, అంటే లేని పదార్థం లేకపోవడమే అని కనుక అనుకున్నట్లయితే దాని మీద సర్పము అనే భ్రాంతి కలగడానికి అవకాశం లేదు. అక్కడ పదార్థం ఏమీ లేకుండా అక్కడ ఈ పదార్థం ఉన్నది అని భ్రాంతి కలగకూడదు. ముచ్చపు చెప్పును చూచి ఇది వెండి అని అనుకోవచ్చు, ఏదో పదార్థం ఉంది ఇంకో పదార్థం అనుకున్నాడు. అంతే తప్ప ఏమీ లేకపోయినటువంటి చోట్ల ఈ పదార్థం ఉంటుంది అనేది అభావాధిష్టానక భ్రాంతి ఉండదు అన్నారు వాడు చెప్పిన మాట. ఏం లేదు, సమాసం గట్టిగా చెప్పేటప్పటికీ బాగా దళ అభావము అంటే లేకపోవడం, అది ఆధారంగా కలిగి ఉంటూ ఉండేటటువంటి భ్రాంతి, పదార్థ భ్రాంతి ఉండదు. ముచ్చపు చెప్పైనా ఉంటే అక్కడ ఇది వెండి అని అనుకుంటాం. ఇప్పుడు న్యాయశాస్త్రంలో తర్కశాస్త్రం వాళ్ళు చెప్పినట్టుగా ఇది అభావమే అయితే దాని మీద ఇది పాము అనే భ్రాంతిని కలిగించేటటువంటి అవకాశం లేదు. కనుక ఛాయ అనేది ఒక పదార్థమే అని చెప్పాలి. అట్లాగే పురుష మేధములు అని వేదంలో వర్ణింపబడ్డాయి. ఆ వేదంలో తమసే తస్కరం అని ఉన్నది. తమోదేవతకు అంటే చీకటి దేవతకు తస్కరుణ్ణి దొంగతనం చేసేటటువంటి వాడిని తీసుకెళ్లి పశువుగా వినియోగించాలి అనని. ఈ పురుష మేధాల్లో అయ్యయ్యో మనుషులను చంపేస్తారా అనుకోకండి, వాళ్ళని ఏం చంపరు. ఆ పశువు ప్రక్రియ కొంతవరకు అయిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేస్తారు, మనుషుల్ని చంపేవి కాదు. ఏదో పరియజ్ఞకరణం పాత్నీవతం ఉత్సర్జతి అన్నట్టుగా పాత్నీవత్యాగంలో కూడా అంతే. ఇక్కడ కూడా పరియజ్ఞకృతాన్ పురుషాన్ ఉత్సృజంతి అని వాళ్ళని వదిలేసేసి అటుపైన మిగిలిన కార్యక్రమం నేతితో పూర్తి చేస్తారు. ఆ పదార్థం లోపిస్తే నెయ్యితోటి నెయ్యే దానికి ప్రతినిధి, ఇంక వేరే ఏమీ ఉండదు. అందుచేత ఆ ప్రకారం చేస్తారు. ఇక్కడ తమోదేవతకు తస్కరుడు అనేటటువంటి పశువును వినియోగం చెయ్యాలి అని ఉన్నది. దేవత అనేటప్పటికల్లా హోమం చేసే ముందు ఆ దేవతను ధ్యానం చెయ్యాలి, దానికి ఒక రూపం ఉండాలి. ఉంటేనే కానీ ధ్యానం చేసే ప్రక్రియ పనికిరాదు. దేవతల యొక్క అవతారములు ఎందుకు వచ్చాయ్యా అని అంటే, లోకంలో ఉండే అందరూ నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ అని అన్ని ఏమీ లేకపోవడమే కదా వర్ణించారు బ్రహ్మకు. ఏమీ లేదక్కడ, కానీ ఉన్నది పదార్థం ఉన్నది అదిట. అది పెద్ద వేదాలు శాస్త్రాలు వేదాంత శాస్త్రం అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. మనం లోకంలో నేను ఉన్నాను అని ప్రతి వ్యక్తి అంటున్నాడు. ఎవడా నేను? ఎలా ఉంటాడు? శరీరము నేను కాదు అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా. చంటిపిల్లాడు కూడా నా వంటిమే చేతి అంటున్నాడు. శరీరము నాది అంటే నేను వేరుగా ఉండాలి కదా. ఆ నేను ఎలా ఉంది? పొడుగా, పొట్టా, లావా, సన్నవా, తీపా, పులుపా, ఎరుపా, నలుపా, మీరేం చెప్పినా మాకు అభ్యంతరం లేదు. ఆ పదార్థాన్ని పట్టుకోన్నారు. రమణ మహర్షి చెప్పారట కావ్యకంఠ గణపతి మునికి, ఏమిటయ్యా ఇది నాకేం వంట పట్టట్లేదు అన్నట్టయిన. అదేమిట్రా అంత కంగారు పడతావు, నేనెక్కడ పుడుతోందో చూడు. ఆ మాటలు ఏదో మనం ఇంట్లో వంకాయ కూర వండాలంటే ఇలాగన్నట్టుగా వాళ్ళ పరిభాషలో అట్లా ఉన్నాయి. ఆ నేననేది ఎక్కడ పుడుతోందో చూడు, ఆ నేను తీసేయి సరిపోయింది అన్నట్టు ఆయన. అంటే ఈయనకు అవగతం అయిందిట. ఆ ధ్యానంలో కూర్చుంటే ఆ సమాధి సిద్ధించిందిట. మరి మనకేమి సిద్ధించట్లేదు. ఆ మాటలు విన్నా ఎన్నిసార్లు చదివినా రమణ అంటే ఏమీ లేదు. మనస్సు అని మనం దేన్ని అంటున్నామో దాన్ని అంతఃకరణము అని పిలుస్తాం. లోపల ఉండే సాధనం, పైకి ఉండేవి కళ్ళు చెవులు ముక్కులు, లోపల ఉండేది మనస్సు అనేది సాధనం. దానికి నాలుగు వ్యాపారాలు ఉన్నాయి. ముందు అహంకారం బయలుదేరుతుంది, నేను అని ఒక దృఢమైనటువంటి జ్ఞానం, అంటే ఇది మాయన్నమాట. ఆ నేను తెలిసిన తర్వాత ఇదిగో ఎదురుగుండా సోమయాజులు గారు కూర్చున్నారు, లేకపోతే పోలీసెట్టి వారు కూర్చున్నారు, లేదా మరొకరు కూర్చున్నారు, అక్కడ ఆడవారు ఇక్కడ మగవారు అంటూ ఈ విభేదాలన్నీ తెలుసుకునే స్థితిలో ఈ అంతఃకరణాన్నే చిత్తము అని పిలుస్తాం. ఈ అంతఃకరణమే అదా ఇదా అని సంశయావస్థలో ఉంటే మనస్సు అంటాం. అబ్బే ఇది ఇదే అని నిర్ణయం చేస్తే బుద్ధి అని అంటాం. అంతఃకరణ చతుష్టయము అని వేదాంత ఉపన్యాసాల్లో వింటూ ఉంటాం. అందులో ఉండేది ఒకటే. వ్యాపార భేదం చేత ఓ హెడ్ మాస్టర్ ఉన్నారు, వాడు తండ్రికి కొడుకు, వాడు నాన్న అని పిలుస్తాడు. ఓ తండ్రికి కొడుకు అయినాడు కనుక వాడు ఈ హెడ్ మాస్టర్ని వరే అబ్బాయి అని పిలుస్తాడు, వీడి కొడుకు నాన్న అని పిలుస్తాడు, భార్య ఏమండి భర్త గారు అని పిలుస్తుంది, కుర్రవాళ్ళు హెడ్ మాస్టర్ గారు అంటారు. ఇప్పుడు వీడెవరు అంటే వాడి అనుబంధం చేత భిన్న భిన్న రూపములలో కనపడుతున్నవాడు ఉన్నవాడు ఒక్కడే. అదే అంతఃకరణం అంటేను. ఆ అంతఃకరణమునందు మొట్టమొదట పుట్టే భావన ఏమిటి అని అంటే నేను అని. అది ఎక్కడ పుడుతోందో చూడు, ఆ హృదయ కోశంలో ఇక్కడ పుడుతోందో ఇక్కడ పుడుతోందో దాన్ని తెలుసుకో. మైండ్ అంటే ఇక్కడ ఉంటుందంటారు, హృదయం అంటే ఇక్కడ ఉంటుందంటారు. అంటే బుద్ధి నిశ్చయం ఇక్కడ ఆ మనస్సు యొక్క వ్యాపారములలో భిన్న భిన్నమైన స్థానాల్లో ఆ వ్యాపారాన్ని పొందింది. ఆ నేను పుట్టే చోట్ల ఆ నేను పదం చేత చెప్పబడుతోంది కదా. ఇప్పుడు ఆ నేను తీసేయి. అంటే నేను అనే పదం చేత చెప్పబడేది కాదది అని గుర్తించు. గుర్తిస్తే ఏమైంది? అదే పరమాత్మ, జగత్తంతా వ్యాపించి ఉన్నది, అది లేని చూడలేదు అని ఆయన బోధ చేశారు. కావ్యకంఠ గణపతి ముని గారికి అర్థమైంది. ఆయన సమాధినిష్ఠుడు అయినాడు అనని. సరే ప్రకృతంలోకి వస్తే ఎక్కడ దాకా వచ్చాం? అది ఇప్పుడు సముద్ర మథనావస్థలో ఉన్నాం కదా. ఈ సముద్ర మథనం చేసినప్పుడు ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని రక్షణ చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో మోహిని అవతారం వచ్చి ఈ దేవతలకందరికీ పంచిపెడుతూ రాక్షసుల్ని భ్రాంతి కలిగింపజేస్తుంటే ఈ ఇందులో ఉండే ఈ సింహిక యొక్క పుత్రుడు ఉన్నాడు, రాహు అనేటువంటి పేరు వాడికి. వాడు మనలాగే ఒక రూపాన్ని ధరించు, మనలాగే అంటే అందంగా ఉన్నాడా లేదా భయంకరంగా కాకుండా ఉన్నాడా అనకండి, వాడు చాలా భయంకరమైన రూపం, రాక్షసుడు కదా. వాడు ఆ దేవతల పంక్తిలోకి వచ్చేసేసి దేవతా వేషం వేసుకుని వాడు కూడా తినడానికి ఉద్యుక్తుడైపోయి వచ్చేసేసాడు. ఈ వ్యామోహపరిచేటటువంటి మోహిని ఆ విషయాన్ని గుర్తించలేదు. వాడు వస్తూ ఎక్కడ కూర్చున్నాడు? సూర్యచంద్రులు ఇద్దరి మధ్యలోనూ కూర్చున్నాడు. కూర్చునేటప్పటికి వీళ్ళు పక్కనున్న వాడిని చూచారు. చూసేటప్పటికి వీడు దేవతావాసన ఏం లేదు, వీడి దగ్గర రాక్షస వాసన కొడుతూ ఉన్నది. దాంతో ఆ మోహిని స్వరూపమైనటువంటి విష్ణువునకు, అయ్యా వీడెవడో రాక్షసుడు మా మధ్యలో వచ్చి కూర్చున్నాడయ్యా, రూపం వేషం మార్చేసేసి అని చూపించారు. చూపించేటప్పటికీ ఆ మోహిని స్వరూపం కాస్త విష్ణు స్వరూపాన్ని పొందేసేసి చక్రప్రయోగం చేసి వీడి తలకాయ నరికేసింది. నరికేస్తే ఇప్పుడు జరిగినది ఏమిటి అని వీడు అమృతం నోట్లో పోసేసుకున్నాడు. ఈ లోపల అమృతం యోపిబద్ధైత్యః, ఏ రాక్షసుడు అమృతాన్ని తాగేసేసాడో, విష్ణువు అతన్ని చక్రం చేత ఛేదించాడో, అమృతము యొక్క ప్రభావం చేత వీడు చావకూడదు, చక్రము యొక్క ప్రభావం చేత నరికివేయబడవలసినది. అందుచేత ఈ కంఠం దగ్గర నరికిపోయాడు. కంఠం బయటకు వచ్చేసింది, ముండెం ఈతలకు వచ్చింది, రెండూ సజీవంగా ఉండిపోయినాయి. వీణ్ణి కలిపితే మళ్ళీ ప్రమాదం. ఆ సింహిక యొక్క పుత్రుడు కదా, ఆ సింహిక యొక్క స్వభావం తెలిస్తే వీడి స్వభావం ఏదో తెలుస్తుంది. ఈ ఛాయను పట్టేసుకున్నది, ఛాయను పట్టుకుంటే ఛాయ కూడా ఒక దేవత, ధ్యానం చెయ్యాలి అనని చెప్పాం. అందుచేత ఛాయ అనేది కూడా నీడ, తమస్సు, అంధకారం, మహాంధకారం, గాఢాంధకారం ఎన్ని పేర్లు పెట్టినా ఇది కూడా ఒక పదార్థము అని ఒప్పుకోవాలి. ఆ అధిష్టాన దైవత మనకు ఆ యాగం చేసేటప్పుడు దాని స్వరూపాన్ని ధ్యానం చెయ్యాలి. అది కాంతి లేకపోవడమే తమస్సు అంటే కుదరదు కదా. ఈ ఛాయను పట్టుకున్నది, అది మనకి చేత కాదు. నీడను పట్టుకుంటే ఆ పైన ఉంటూ ఉండే పెడుతూ ఉండేటటువంటి పదార్థాన్ని ఆపు చేసేటట్లుగా పట్టుకోవడం మనకు చేత కాలేదు తప్ప సింహికకు చేతనైంది. ఇది ఇంతకు పూర్వం సురస అనే ఒక నాగమాతను హనుమంతుణ్ణి పరీక్ష చెయ్యమన్నారు. అంటే ఆవిడ వచ్చింది, ముందు వచ్చేసేసి ఏం చేసింది, నోరు తెరిచేసి దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారా, నా నోట్లో ప్రవేశించు అన్నది. అది కాదమ్మా, రామచంద్రమూర్తి యొక్క కార్యాన్ని మీద బయలుదేరాను, నువ్వేదో దేవతలు నీకు ఆహారంగా నన్ను నియమించారు అని అంటున్నావు కనుక ఆ పని పూర్తి చేసి సీత జాడ తెలుసుకుని రామచంద్రమూర్తితో చెప్పి నీకు ఆహారంగా వచ్చేస్తాను అన్నాడు. అంటే ఆవిడ ఉంటుంది, నా నోట్లో ప్రవేశించకుండా వెళ్ళడానికి వీలు లేదండి ఆవిడ. ఆ మాటలలో చమత్కారం, నోట్లో ప్రవేశించా ఇంక వెళ్ళడమేమిటి, గోదావరి వెళ్ళడం అయిపోయింది కదా. అంటే నోట్లోకి ప్రవేశిస్తేనే కానీ వెళ్ళే అవకాశం లేదు అని అందంటే నోట్లో ప్రవేశించాక కూడా వెళ్ళే అవకాశం ఒకటి ఉందన్నమాట. అంటే నోట్లో ప్రవేశిస్తే చాలు, జీర్ణమైపోవలసిన పరిస్థితి లేదు. అయితే నన్ను నువ్వు తినడానికి ఎంత నోరు తెరుస్తావో తెరున్నాడు. అంటే ఆవిడ పెద్ద నోరు తెరిచింది, ఈయన అంతకంటే పెద్దవాడయ్యాడు, మళ్ళీ ఇంకా పెద్ద నోరు తెరిచింది. తెరిస్తే ఇది ఇది తేలే వ్యవహారంలా లేదని చెప్పి అంగుష్టమాత్రుడై లోపలికి వెళ్ళిపోయి ఓ చుట్టు చుట్టేసేసి అక్కడ బయటకు వచ్చేసాడు. అమ్మా వెళ్ళొస్తానన్నాడు. దాక్షాయణి నమోస్తుతే అన్నాడు. ఆహా, హనుమంతుని యొక్క బుద్ధి వైశద్యం, మాటలలో ఉండే చమత్కారాన్ని పట్టుకుని తన యొక్క కార్యాన్ని సిద్ధింపచేయడం కోసమని ఆ లోపల ప్రవేశించి బయటకు వచ్చాడు కదా అని అనుకున్నారట దేవతలు. ఆ తర్వాత ఈ సింహిక వచ్చింది. వస్తే ఇదేం చేసింది, ఎదురుగుండా కనపడి, నాయనా నాకు నువ్వు ఆహారం, దేవతలు నిన్ను పంపించారు, దా నా నోట్లో ప్రవేశించు, నాకు ఆకలేస్తోంది అని అడగలే, తినేయడం కోసమని దాన్ని ఆ బలాత్కారంగా బంధించింది. ఓహో ఇదేదో రాక్షస మాయ అని అనుకుని, సరే ఇక్కడ మళ్ళీ ఇదే సంభాషణ, నోరు తెరు, ఏం మింగుతావో చూస్తానన్నాడు. అనేటప్పటికి నోరు తెరిచింది. ఆ తర్వాత ఏం చేశాడు, లోపలికి అంగుష్టమాత్రుడై ప్రవేశించి ఈ హృదయము యొక్క మొదలు, హృదయం అంత ఉంటుంది, గుప్పిడు ఎంత ఉంటుందో అంత ఉంటుందిట, దాని మొదలు మాత్రం చిన్నదే ఉంటుంది. సర్వరక్తనాళములు అందులోంచి దూరుతాయి. ఆహారం వెళ్ళి ఆహారం లిక్విడ్గా తయారైన తరువాత ఆ హృదయ కోశంలోకి వెడుతుంది. ఈ వెళ్ళిన తరువాత ఆ నరములలోకి ప్రవేశిస్తుంది, నాడులలోకి ఈ ద్రవం. ఆ ప్రవేశిస్తే నరములలోకి వచ్చిన తర్వాత రక్తమవుతుంది, అది ఎరుపు. ఆ ఎరుపు అంతవరకు ఉండదు దానికి. ఆ హృదయ నాళం ఏదైతే ఉందో దాన్ని పట్టుకు తుంపేసేసి బయటకు వచ్చేసాడు. హాహాకారం చేస్తూ చచ్చి ఉరుకుంది. ఇదేమయ్యా అక్కడ ఇలా బ్రతిమలాడి మామాలి మొత్తం మీద జాగ్రత్తగా బయటకు వచ్చాడు, దేవతలు కాబట్టి అలా చేసుకున్నారు, ఇక్కడేమో రాక్షసి కాబట్టి చంపేశాడు అని అంటారు. కానీ అది వాస్తవం కాదు. ఇది అహంకారాన్ని చూపించింది ముందుగా. అది లోపలికి ఆహారంగా రమ్మనమన్నా దేవతలు నాకు ఆహారంగా నిన్ను నియమించారు అంటూ ఒక విధానాన్ని చెప్పింది ఆవిడ. ఈవిడ మాటామంతి లేకుండా బంధించింది. ఏం చేస్తాను లోకంలో చూడండి, ఎవడైనా మాట్లాడితే మాట్లాడతాం, వాడు పెడుతుంటే అడ్డంగా చెయ్యెట్టాడు, ఏం చేస్తాం, బలవంతులు అయినప్పుడు ఆ చెయ్యి విరిచేసి వెళ్ళిపోతాం. అదిగో ఆ పని చేశాడు, ఇక్కడ ఏం చేసిన పని. సరే, ఇటువంటి స్వభావం కలిగిన సింహిక యొక్క పుత్రుడు ఈ రాహు, వీడిని ఏం చెయ్యాలి, మళ్ళీ కలిపితే ఏం చేస్తాడు, ఆ స్వభావమే కలిగి ఉంటాడు కాబట్టి వీణ్ణి విభాగం చేసి అట్టే పెట్టేసేసారు. అక్కడ పూర్వకాయం రాహువుగాను, ఉత్తరకాయం అంటే కిందకాయం అంతా కూడా కేతువుగాను తయారైనది అన్నారు. రాహురుత్తరకాయోస్య పూర్వకాయో భవదు ధ్వజ అని దానికి స్వరూపం చెప్పారు. వీరిద్దరినీ ఒక రకంగా చెప్పాలంటే విభాగం చేసి చెప్పడం కూడా కష్టం. ఒకడే రెండుగా మారాడు. ఇప్పుడు రెండూ సచేతనముగా ఉన్నాయి. ఈ స్థితిలో ఈ వీళ్ళని ఏం చెయ్యాలి? దేవతాత్వం వచ్చింది, రెండవదేమో రాక్షసత్వం పూర్వమునందున్నది. కాబట్టి వీరిద్దరిని ఛాయాగ్రహములు అని పేరు పెట్టి, ఆ చీకటి స్వరూపం కనుక, తమో రూపమైనటువంటి తమోగుణ సంపన్నుడు కనుక వాడు చీకటి స్వరూపుడు అనని, వాడి పేరు తమహ, అలసహ, బుద్ధి, అబుద్ధి, జడహ అంటూ రాహువుని వర్ణించారు. సేమ్ కేతు, ఇంకా వేరే లక్షణాలేమీ అతనికి చెప్పలేదు. ఏమిటి కారణం దీనికి అనంటే, ఇదిగో ఇది కారణము అనని. అందుచేత ఈ కేతువు యొక్క స్వరూపాన్ని వర్ణించేటప్పుడు కూడా ఇక్కడి నుంచి ఇలా ధ్వజాకారంగా ఉన్నట్టు ఉంటుంది అని వర్ణించారు. ఇప్పుడు ఇదంతా ఇలా ఇక్కడికే ఉండిపోతే దీన్ని ఏమంటాం, జెండాకర్రలా, జెండాకి కర్ర కట్టిన కర్రకి జెండా కట్టినట్టుగా ఉంది అని వాడికి కేతువు అని పేరు పెట్టారు. వీడు పైతలకాయ మాత్రం రాహు అయ్యాడు. అలంకార శాస్త్రాల్లో చాలా చమత్కారంగా వర్ణిస్తారు. ఈ రాహువు యొక్క శృంగారంట చుంబనములకు మాత్రమే పరిమితమైపోయిందిట అని వర్ణిస్తారు. ఎందుకంటే తలకాయ మాత్రమే ఉంది కదా. అంటే వాళ్ళు కూడా దీనిని, ఇప్పుడు అలంకార శాస్త్రం అనేటప్పటికీ మరి కొంచెం ఆ శృంగారాలు, ఆ రసాలు ఆ ప్రక్రియలో కొడుతుంటాయి కదా, వాళ్ళు కూడా ఇతన్ని ఇలాగే వర్ణించారు. సరే, ఇతడి యొక్క మంత్రం గాయత్రీ ఛందస్సులో ఉన్నది. దానికి వామదేవుడు ఋషి. ఆ మంత్రాన్ని వారు చెబుతారు. ఇందులో ఇక్కడ రాహు అనే పదం లేదు. లేకపోయినా ఋషీశ్వరులు ఈ మంత్రమును దానికి వినియోగించమన్నారు కనుక మనం వినియోగించడమే అంతే దానికి విధానం, అంతకంటే వేరే చెప్పడానికి ఏం లేదు. అటువంటి స్వరూపంతో ఉన్నటువంటి రాహుగ్రహం దీనికి దేవత, వామదేవుడు అనేటువంటి వాడు ఋషి, గాయత్రి ఛందస్కమైనటువంటి మూడు పాదములే ఉంటాయి. ఇవాళ పెందరాడే అయిపోతుంది హోమం. ఇవాళ శనైశ్వర మంత్రం కదా, ఇది కొంచెం పెద్దది దానికంటే. సరే, దీనికి అధిదేవత, ప్రత్యహ దేవతలు గోవులు ఒకటిని, తర్వాత సర్పములు ఒకటిని. అంచేత రాహు అనేటటువంటి దానికి సర్పము అధిదేవ ప్రత్యధి దేవతగా వర్ణించారు. ఆ తర్వాత ఇతడు పైఠీనస గోత్రోత్పన్నుడు, బర్బర దేశానికి అధిపతి అయినటువంటి వాడు. ఇతడి యొక్క ఆసనం చాటలాగా ఉంటుంది. అంటే ఏమిటి అని, లోకంలో ఇప్పుడు ఇలాంటి పదార్థాలు ఏవైనా తెగిపోవడమో ఏదో జరిగినప్పుడు వాటిని దేంట్లో పెడతారు? సామాన్యంగా ఓ పెద్ద పళ్ళెంలోనో ఓ చాటలోనో అలాంటి వాటిల్లోనే పెడతారు కదా. అందుచేత ఇతడు సూర్పాసనస్థ అని వర్ణించారు. చాట ఈయనకి ఆసనము అనని. ఆ తర్వాత సింహికా సుతుడు, ఆ స్వభావం కూడా సింహం లాంటిదే. తర్వాత దక్షిణ దిక్కుగా ఉంటాడు, ముఖం దక్షిణ దిక్కుకి పెట్టుకుని ఉంటాడు. ఈ సూర్య మండలంలో నిరుతి దిక్కున ఇతన్ని స్థాపిస్తారు. అంటే సూర్యుడు మధ్యలో ఉంటాడు, నిరుతి దిక్కుగా ఇతన్ని స్థాపన చేస్తారు. నిరుతి అనేది రాక్షస దిక్కది. నిరుతి అనే దేవత కూడా రాక్షస దిక్కే. మనం యజ్ఞాల్లో వినియోగించేటప్పుడు ఏదైనా పదార్థం వాడేసేసిన తర్వాత పారేస్తాం. ఆ పారేస్తే నైరుత్యాన్ దిశ నిరస్యా అని ఆ దిక్కుకు పారేయమన్నారు. ఈ పనికిరాని పదార్థాలు అన్నింటినీ కూడాను. పైగా ఆ పని చేసినందుకు చీకడుక్కోవాలి వెళ్ళిని. ఆ నిరుడిదికి హోమం చేసినా చీకడుక్కోవాలి, అది విశేషం అక్కడ. సరే, ఇతడు భయంకరమైనటువంటి రూపంతో ఉంటాడు రాక్షసుడు కనుక. వరములను కూడా ఇస్తాడు ఉపాసన చేస్తే. శూలం ఒకటి, చర్మ ఒకటి. చర్మ అంటే తోలు అని అర్థం మామూలుగా. ఇక్కడ చర్మ అంటే డాలు అర్థం. కత్తి డాలు అని పూర్వం పట్టుకునేవారు. ఎదరవాడు కొట్టే దెబ్బ మనకి తగలకుండా పట్టుకునేందుకు అది, దాని మీద తోలు కూడా అలంకరిస్తారు బాగాను. అదంటే ఆ ఇనపదానికి తగలకుండా ఉండడం కోసం. ఖడ్గాన్ని కూడా ధరిస్తాడు. మహానీలం, మామూలు శనైశ్వరుడుకుంటూ ఉండే నీలం కంటే కూడా మరికొంచెం నీలం. చీకటి అన్నమాట, చీకటి రంగుతో ఉంటూ ఉండేటటువంటి రాయి. ఆ స్వభావం కలిగినటువంటి, ఆ దాంతో సమానమైన కాంతి కలిగినటువంటి వాడే ఉంటాడు. అసలే ఇతడి పని ఏమిటయ్యా అంటే, సూర్యుణ్ణి చంద్రుణ్ణి మర్దిస్తూ ఉండడం. ఇంచుమించుగా ఇవన్నీ లక్షణములు కేతువుకు కూడా ఇవే ఉంటాయి. రేపు మళ్ళీ ఒకసారి స్మరిస్తాం. ఆ రోజున రేపు ఉపాసన చేసే ముందు స్మరిస్తారు కాబట్టి స్మరిస్తాం, అది వేరే విషయం. ఇతడు నీలవర్ణుడు, నీలగంధాన్ని ధరించేవాడు. నీల పుష్పాలు, నీలమాల్యాలు, నీలఛత్రధ్వజరథ పతాకాదులు అన్నీ కూడా నీలంగానే ఉంటాయి. ఈ గ్రహమండలంలో మిగిలిన గ్రహములన్నీ కూడా మేరు పర్వతానికి ఇట్లా ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి, వీడు మాత్రం అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడు. ఇది ఇతడి యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత నాలుగు చేతులు దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఆ బర్బర దేశం అని దానికి అధిపతి అయిన ఆ బర్బర దేశాన్ని ఇప్పుడు ఏమంటున్నారో నాకైతే తెలియదు, చూడాలి మళ్ళీ దానికోసం ప్రత్యేకం. చెప్పన్న దేశాలని నా 86 దేశాలు ఏవోవో పేర్లు పెట్టి ఏ ఏ దేశము సూర్యుడు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు, ఏ ఏ దేశములకు సూర్యుడు అధిపతి, ఎక్కడెక్కడ ఉన్నప్పుడు దానికి మంచిని చేస్తాడు, ఎక్కడెక్కడ ఉన్నప్పుడు వాటికే చెడు చేస్తాడు అనేటటువంటిది అక్కడ నిరూపణం చేశారు. అవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకోగలం మరి చెప్పేటప్పుడు కూడాను. పార్థివ అని సంవత్సరాల్లో ఒకటి ఉన్నది. ఆ పార్థివ సంవత్సరం యొక్క భాద్రపద శుక్ల పూర్ణిమ నాడు ప్రాదుర్భావం చెందాడు. అంటే రాహువు యొక్క పుట్టడం అప్పుడన్నమాట, శనివారం నాడు పుట్టాడు. ఇతడికి వారాధిపత్యము లేని గ్రహం రాహువు కేతువు కూడాను. కాబట్టి ఏమిటయ్యా అంటే అతడు పుట్టిన వారం శనివారం కనుక ఆ శనివారం నాడు ఇతనికి చక్కగా పూజ చేస్తే మంచిది అనని, ఏదో రాహుశాంతి ఇవన్నీ చేయవలసి వస్తే ప్రత్యేకంగా దానికి ముహూర్తం పెట్టేటప్పుడు వీలున్నంతలో శనివారం నాడు పెడుతూ ఉంటాం. ఆ శనివారం నాడు యజమానికి ఏమేసింటారో అయితే అక్కడెలా పెడతాం మరి, అందుకని వీలున్నంతలో అని చెప్పుకోవడం అన్నమాట. పైగా పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టాడు, కన్యాలగ్నంలో పుట్టాడు. ఆ కారణం అటువంటి వాడితడు, కిరీటి చక్కగా సుఖాసీనుడు, అతనికి పత్నీపుత్ర పరివారాదులన్నీ ఉన్నాయి. అంతకు పూర్వమే వివాహమైంది మరి ఏమైపోతారు వాళ్ళు. ఆ తర్వాత గ్రహమండలం ఉన్నాడు, సూర్యగ్రహానికి నిరుడుత దిగ్భాగంలో ఉంటాడు. మాషధాన్యం ఇతడికి ప్రత్యేకము అని. మాషం అంటే మినుములు. ఏమిటి మినుములకి ఇతడికి సంబంధం ఏమిటి అని ఇందాక చెప్పుకున్నాం, జడబుద్ధి, మందహ, అలసహ, సోమరితనం అన్నమాట. అలసహ అనే మాటకు అర్థం ఆలస్యం అవుతుంది అంటుంటారు చూడండి. ఆలస్యం ఎందుకు అవుతుంది? చేసేవాడు సోమరైతే ఆలస్యం అవుతుంది అన్నమాట. ఆలస్యం అంటే విలంబం, ఎక్కువ కాలం గడవడం అని అర్థం కాదు సంస్కృతంలో. ఆలస్యము అంటే సోమరితనము అని సరియైన మాట. ఇతడు ఎప్పుడూ అలసుడుగానే ఉంటాడు. అలసత్వం కొంతమంది దగ్గర గుణం, కొంతమంది దగ్గర దోషం. కొన్ని పనులలో ఆలస్యం చేస్తే మంచిది, కొన్ని పనులలో వెంటనే చేస్తే మంచిది. దాని భారవి చిన్నతనంలో ఓ శ్లోకం ఒకటి రాసి డబ్బుల కోసమని ఓ షాహుకారు గారికి ఇచ్చాట. ఇచ్చేటప్పటికి ఆయన కత్తివరలో పెట్టేట దాన్ని పెట్టి అక్కడ ఏదో ఉంటుంది కదా మేకు లాంటివి ఉంటాయి కదా, దాన్ని అలంకరించి పెట్టాడు. అందులో ఉంది ఈ శ్లోకం. ఈయన పాపం వ్యాపారానికి ఎక్కడికో వెళ్ళిపోయినాడు. ఓ 15 ఏళ్ళు 16 ఏళ్ళు దాటిన తర్వాత ఎప్పుడో వచ్చాడు. 18 ఏళ్ళు దాటిన తర్వాత వ్యాపారం చేసుకుని ఆ వచ్చేటప్పటికీ భార్య, ఆ ప్రక్కనే ఒక పురుషుడు మంచం మీద పరుండి ఉన్నారు. ఎంతటి వాడికి కోపం వచ్చేస్తుంది కదా, సహజం. అయితే కొంచెం ఆలోచన చెయ్యాలి, వీడెవడు ఏమిటి అనని వివరం కనుక్కోవాలి. ఆ కనుక్కునేటటువంటి స్థైర్యం మనస్సుకి కలగలేదు. లోకంలో చాలా చోట్లలో చూస్తున్నాం అటువంటి స్థితిలో ఈ కత్తి పుచ్చుకు పొడి చేద్దామని గమ్మం తీశాడు. తీసేటప్పటికి అందులోంచి ఈ కాగితం బయటపడింది. ఏమిటి ఇందులో ఉన్నది అని ఏమిటని చూస్తే ఆ భారవి గారు రాసిన శ్లోకం, సహసా విదధీత నక్రియాం. ఏ పనైనా తొందరగా తొందరపడి చేసేయకూడదు నాయన, అవివేకంతో చేస్తే అది ఆపత్తులు కలుగుతాయి అని ఉంది అందులో. అది చూసి సరే వీళ్ళెవరో కనుక్కుందాం ముందు అసలు అని నిద్రలేపాడు వాళ్ళని. లేపితే ఆవిడ లేచి భర్త గారికి నమస్కారం చేసి, నాన్న తన మీ నాన్నగారు వచ్చారా దండం పెట్టు అంది. అంటే చిన్నప్పటి నుంచి తండ్రికి తల్లిగారి దగ్గర పడుకోవడం అలవాటు పిల్లలకి. ఇక్కడ జరిగినది ఏమిటంటే తండ్రి గారు ఇన్నాళ్ళు ఊళ్ళో లేకపోయిన కారణం చేత భార్యాభర్తలు వేరే గదిలో పడుకునే అవసరం ఇంతవరకు ఆవిడకి కలగలేదు. భర్త గారు ఊరి నుంచి వచ్చే వరకు ఆ అలవాటులో తల్లి దగ్గరే పడుకుంటున్నాడు ఆ కుర్రవాడు, 18 ఏళ్ళ కుర్రవాడు. అయ్యయ్యో చంపేస్తే ఎంత ప్రమాదం అయిపోను కొడుకు నాకు అని అప్పుడు ఆ కుర్రవాడిని చేరతీశాడు అనని ఈ మాట చెబుతారు. ఇది తొందరగా చేస్తే వచ్చే ప్రమాదం పనులు ఇలాంటివి అన్నమాట. కొన్ని తొందరగా చెయ్యకపోతే ఏదో పాము వచ్చిందయ్యా అన్నాడు, కనబడేటప్పుడు కొట్టేయాలే తప్ప లేకపోతే అది పారిపోతుంది. పారిపోయాక చూస్తున్నానయ్యా ఎలా కొట్టాలని చూస్తున్నాను, ఇంతట్లో పారిపోయింది అన్నాడు. చేత ఏ పని? అట్లాగే ఇతడు మందుడుగా ఉండడమే మంచిది. ఈ రాహు అతడు ఇచ్చేటటువంటి ఫలాలని వేగంగా ఇవ్వడం ప్రారంభిస్తే తట్టుకునేటటువంటి శక్తి మానవుల మాత్రంలోకి ఉండదు. అందుచేత మందుడు అన్నారు. కాబట్టే మినుము అతడికి ఆహారం, అదే అంటే ప్రధానమైన ఇష్టమైన ధాన్యము అని. మినుములు తింటే ఏమిటి ప్రత్యేకత అని వాడు శ్రీహర్షుడని ఒక పండితుడు, ఆయన కావ్యం రాశాట. రాస్తే అది మానవ మాత్రుడికి ఎవరికీ అర్థం కావటం లేదు. అప్పుడు మేనమావ గారు ఏం చేశారట, వీడికి రోజు మినపగారులు మరి మినపట్లు మొత్తం ఇవే పలహారం అన్నీ దీంతో, పప్పు కూడా మినుములతోటే వండేయడం. పుట్టపప్పుని మినపప్పుని పై పొరతో సహా, అంటే గుళ్ళు కాదు పొరతో సహా కందిపప్పు వండినట్టుగా వండుకుని తింటుంటారు వారానికి ఒకసారైనా. ఇప్పుడు కొంతమందిలో ఉంది ఆచారం. అదేమిటవుతుందంటే లోపల ఉండేటువంటి కొన్ని రోగాలను ఉపశమింపచేస్తుంది అన్నారు, నీరసాన్ని తగ్గింపజేస్తుంది అనని దానికి ప్రత్యేకమైన లక్షణం. ఆ మినపప్పు బాగా ఆహారంగా పెట్టేసేసి బత్సలిపాదు కింద మంచులో పడుకోబెట్టేటండి ఇలాగ, అంటే అది బుద్ధిమాంద్యానికి బాగా కలిగింపచేస్తుంది కనుక. అలా కలిగింపచేసిన తర్వాత ఏం చేస్తున్నావురా అని 15 రోజులు పోయాక అడిగాడు పాపం. అంటే అప్పుడు వాడు చెప్పాట సమాధానం, అశేషసేముషీమోషమాషమశ్ఞామి మాతుల. ఒక అక్షరం తెలిసిందా ఇందులో ఏమైనా, మాతులా తెలిస్తే తెలియాలి ఓ మేనమామ. అశేషసేముషీమోషమాషమశ్ఞామి, అశేషమైనటువంటి బుద్ధి వైశిద్ధ్యాన్ని అపహరించేటటువంటి మోష అంటే దొంగతనం చేసేటటువంటి, అది దొంగతనంగా తీసుకుపోతుంటే మన బుద్ధి వైశిద్ధ్యాన్ని అంతనీ కూడా, అటువంటి మాషాన్ని తింటున్నానయ్యా అని చెప్పేట వాడు సమాధానం. అదిగో అంత మేధావి ఆయన. ఆయన రాశాడు మనకి నైషధ కావ్యం, నైషధం విద్వదౌషధం అని. నువ్వేమైనా పండితుడు అంటే నైషధం పాఠం చెప్పవయ్యా అన్నారట. అంతటి గ్రంథాన్ని రాశాడు. అన్నీ మామూలు శ్లోకాల్లో కథ కింద కనపడుతూ ఉంటుంది, అన్నీ శాస్త్ర రహస్యాలే అవి. ఎక్కడా ఒక్క శ్లోకం కూడా వ్యర్థంగా ఉండదు. అంతటి మహాకవిత్వాన్ని రాశాడు. శ్రీనాథుడు కూడా తెలుగుల్లో ఆంధ్ర నైషధకర్తను అని గర్వంగా చెప్పుకుంటాడు. నైషధాన్ని అనువదించడం అని అంటే అదో పెద్ద ఘనకార్యం అన్నమాట. మిగిలిన చాలా కావ్యాలు రాశాడు ఆయన, అయినా దీన్ని ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటాడు. అంతటి శాస్త్రీయమైన కవిత్వాన్ని వ్రాయగలిగిన శక్తి గలవాడు హర్షుడు. ఆయన బుద్ధిని తగ్గించడం కోసం ఈ మాషాన్ని గట్టిగా పెట్టారు అనని. కనుక బుద్ధి వైశిద్ధ్యం కావలసినటువంటి వాళ్ళు ఈ మాషాన్ని ఎక్కువ వినియోగించకూడదు అని చెబుతూ ఉంటారు. దీంతో పాటుగా దొండకాయ కూడా బుద్ధిని మందగింపచేస్తుంది. అంటే ప్రాచీనుల్లో కొంతమంది ఏమిటో, ప్రాచీనుల్లో ఇప్పుడు కూడా నేను ఒకసారి ఎన్ఎస్ఎస్ క్యాంపుకి తీసుకెళ్ళాను పిల్లల్ని. దొండకాయ కొనేస్తుంటే గురుగారు మేము తినమండి మేస్టారు అన్నారు వాళ్ళు. ఎవరు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళల్లో తినరట అసలు దొండకాయ, ఎందుకంటే బుద్ధి పాడైపోతుంది అనని. మా నాయనగారు తినేవారు కాదు, నేనేదో పొగరమోత్తనంగా అంత దొండకాయ తింటేనే పోయే బుద్ధి అయితే పోనీరా బాబు, ఆ బుద్ధి మన ఏం చేస్తుందని తినేవాడిని. తింటూ ఉంటాను ఇప్పటికి కూడా. కానీ అయితే అసలు ఆ దాని స్వభావం అదన్నమాట, అశేష బుద్ధిహరం బింబం అని. సద్యో వెంటనే తినగానే అది లోపలికెళ్ళి జీర్ణమై రక్తంగా మారి అప్పుడు కాదు, నోట్లో వేసుకోగానే బుద్ధిని పోగొట్టేస్తుందిట. ఇదిగో ఆ బాబుతు ఇతడికి కూడా కనుక మాషధాన్యం అంటే ఇతనికి చాలా ఇష్టం. ఆ తర్వాత అక్కడ వేసే మండలం కూడా చాటలాగా వేస్తారు ఆ గుర్తుని బియ్యం మీద వేసాడు ఇప్పుడు. సరే ఈ అధిదేవత గోవులు, తర్వాత ప్రత్యధి దేవత సర్పములు అని చెప్పుకున్నాం. ఇది రాహుగో యొక్క స్వరూపం. అది ఆ స్వరూపమైన తరువాత ఇతడి మామూలు లక్షణాలు చెప్పుకురావాలి. మిగిలిన గ్రహములన్నింటిలోకి కూడా ఇతడు దుర్బలమైన గ్రహం. ఎందుకోసమనంటే రాహుదోషాన్ని బుధుడు పోగొడతాడు అని ప్రారంభం ఇతరుతో చెప్పారు. ఈ ఇద్దరి దోషాలని కూడా శనైశ్వరుడు పోగొడతాడు, ముగ్గురు దోషాలని కూడా కుజుడు పోగొడతాడు అని ఇట్లా మొదటి రోజున చెప్పుకున్నాం. ఇలా అందరి 7 గ్రహముల యొక్క దోషములు, 6 గ్రహముల యొక్క దోషాన్ని కూడా, దీని పేరు 8 గ్రహముల యొక్క దోషాన్ని కూడా సూర్యుడు పోగొట్టగలడు అని సూర్యుని యొక్క ప్రత్యేకతను చెబుతూ చెప్పుకున్నాం. కనుక ఈ రాహు యొక్క దోషం పోవాలి అని అంటే బుధ సంయోగం కనుక ఉన్నట్లయితే, బుధుడు అంటే పేరు చేతనే పండితుడు అని అర్థం. నా జాతకం, నా 9వ సంవత్సరం 9వ 8వ కూడాను మన ఆయనగారు పట్టుకెళ్ళి ద్రవిడ రాజేశ్వర శాస్త్రి గారని కాశీలో పెద్ద పండితులు ఉండేవారు, ఆయనకి చూపించారట. మరి ఆయన ఎందుకు చూశాడో తెలియదు, జాతకాలు చూడటమే పని, ఏట అస్తమానం ఏదో చూశాడు ఆయన. చూసి బుధేన మీమాంసకో భవతి అన్నట్ట. బుధ గ్రహం యొక్క బలం చేత ఇతడు మీమాంసాశాస్త్రం చదివేవాడు అవుతాడయ్యా అని అన్నారట. ఇంటికి వచ్చాక చెప్పారు. మరి అక్కడ బుధ బలం ఉందో లేదో నాకైతే అంత, నా జాతకమే ఎక్కువగా చూస్తూ ఉండను నేను. కానీ జైమిని మహర్షి చెప్పారు, బుధేన మీమాంసక అని, చతుర్థ స్థానంలో బుధుడు కనుక ఉన్నట్లయితే వాడు మీమాంసకుడు అవుతాడు అనని. మా అబ్బాయిలకి బుధుడు ఉన్నాయండి చతుర్థ స్థానంలో, మరి మేము అసలు సంస్కృత శాస్త్రాలు ఏం చెప్పించటం లేదు, ఆయన మాట అబద్ధమైందా లేదా అని ఇప్పుడు ఇవాళ లోకంలో విచారణ చేస్తుంటారు. ఏమీ అబద్ధం కాలేదు. మీమాంస అనే శబ్దానికి అర్థం చక్కని శాస్త్ర విచారణ చెయ్యగలిగినవాడు అనని. ఏ విషయం వచ్చినా ప్రమాణబద్ధంగా విచారణ చేసేటటువంటి బుద్ధి గలవాడు అవుతాడు, ఇది దాని తాత్పర్యం. ఇంకేది విచారణ మీమాంసా శబ్ద పూజ్య విచార వచన అంటారు శంకర భగవత్పాదులు వేదాంత భాష్యంలో. మీమాంస అనే శబ్దానికి అర్థం ఏమిటి అనంటే ఆ విచారమును ఇంకెవడూ తప్పట్టలేడు, పూజ్యమైనది ఆ విచారణ. అంతటి విచారణకు మీమాంస అని పేరు. అది ఏ సబ్జెక్ట్ అయితేనేమి విచారణ, అట్లాంటి విచారణ చేస్తాడు తప్ప వీడేదో చెప్పేటప్పటికి అబ్బాయి తప్పుగా దుట్టమని పక్కవాడు అనేటటువంటి విచారణ చెయ్యడు వాడు. అటువంటి మేధాశక్తి కలిగి ఉంటాడు. రాహువు తమో బుద్ధి అని చెప్పాం, బుధుడు అతడి దోషాన్ని పోగొడతాడు అన్నాం. బుద్ధిమంతుడు వస్తే ఒక్కడు బుద్ధిమంతుడు ఉంటే చాలు, వాడు చెప్పినట్టు వినాలనే బుద్ధి కనుక ఉంటే మనకి, మనం ఎంత తమోగ్రస్తులమైనా వాడు వెనక్కాలే పెడతాం. ఇంజనీర్ గారు ఒక్కడే ఉంటాడు, కూలీలు తాపి మేస్త్రీలు లేదా మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన మంది ఉంటారు అక్కడ. ఈ ఇంతమంది వాడు చెప్పినట్టు వింటే ఏమీ ప్రమాదం లేదు, ఇల్లు చక్కగా తయారైపోతుంది. వీళ్ల బుద్ధిని అక్కడ ప్రవేశపెట్టడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు, కడుతూ ఉండగానే కింద పడిపోతున్నాయ్యా అంటున్నారు. అందుచేత రాహుదోషాన్ని బుధుడు పోగొట్టగలిగిన వాడు అవుతాడు అనని. సరే ఇంకా రాహుదోషాన్ని బుధుడు ఒకడు పోగొడితే, వాళ్ళిద్దరు దోషాన్ని శనైశ్వరుడు పోగొడితే, ఇలా ఏవో రకరకాలుగా చెప్పు. సూర్యగ్రహ సంబంధమే కనుక ఉన్నట్లయితే ఈ రాహువు ఏ ఫలితాన్ని ఇవ్వలేడు. పైగా ద్వాదశ రాసులలో ఈ రాహువుకి కేతువుకి ఏ రాశి ఆధిపత్యమూ లేదు, వీడికి ఆధిపత్యాలు లేవు. ఎందుకంటే సూర్యుడు సింహానికి, చంద్రుడు కర్కాటకానికి రెండు రాశులు అయిపోయినాయి, రెండు గ్రహాలు అయిపోయినాయి. ఇంకా మిగిలినవి రాహుకేతువులు నట్టే పెడితే ఐదు గ్రహాలు. ఈ ఐదు గ్రహములకు మిగిలిన పది రాశులలో రెండేసి రాశులకు ఆధిపత్యం ఉన్నది. మేషవృశ్చికయో కుజః, అలాగే కన్యా మిథునయో బుధః, ధనుర్మేనయో గురుహు, వృషభ తులయో శుక్రః అని రెండేసి ఆధిపత్యాలు ఉన్నాయి వాళ్ళకి. ఇంక వీళ్ళకి స్థానం ఏమున్నది లేదు. మరి వీళ్ళ ఫలితాన్ని పట్టుకోవడం ఎట్లాగయ్యా అని ప్రశ్న మళ్ళీ మామూలే కదా. వీళ్ళు ఏ రాశికి అధిపతి కాకపోతే వీడిచ్చే ఫలితాన్ని పట్టుకోవడం ఎలాగా అంటే, వీడు ఏ గ్రహము సంబంధించిన రాశిలో ఉంటాడో ఆ గ్రహమునకు సంబంధించినటువంటి ఫలితాలనే ఇస్తాడు. వీడు ఏ రాశిలో ఉన్నాడో చూడండి, ఆ రాశికి అధిపతి ఎవడో చూడండి, వాడిని బట్టి ఈ ఫలితాలని నిర్ణయం చేస్తాము అని. అది ఒక విధానం. లేదా ఏదో రాశిలో ఉన్నాడు, ఇంకో గ్రహముతో సంబంధించి ఉన్నాడా లేదా, వాడి పక్కన ఎవడో ఉంటాడు వాడితో కలిపినటువంటి ఫలితాన్నే వీడిస్తూ ఉంటాడు అని. అందుచేత స్వతంత్ర ఫలప్రదత్వం అనేటటువంటిది వీళ్ళకి రాశ్యధిపతి దృష్ట్యా లేదు అని నిర్ణయం చేశారు. ఆ తర్వాత స్థానములు చెప్పాం. సూర్యభగవానుడైతే దేవాయతనం దగ్గర, చంద్రుడైతే జలాశయం దగ్గర పూజించాలి అని అంటూ, అట్లా ఈ రాహువుని కానీ కేతువుని కానీ ఇద్దరికి రాహువుకి చెప్పేశారు, ఇదే కేతువుకి కూడా అన్నారు. వీళ్ళకి గృహంలో అట్లాంటి కోణములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో పెట్టి పూజ చేయించాలి వీళ్ళకి, వాళ్ళకి స్థానాలని నిర్ణయం చేసినట్లయితే. అయితే కక్ష్యా విభాగం చేశారు, ఇది మొత్తం సూర్యగ్రహం ఎంత దూరంలో ఉంది, చంద్రగ్రహం ఎంత దూరంలో ఉంది, బాగా పైన ఉన్నాయి కిందే ఉన్నాయని విభాగాలు చేయడంలో నక్షత్ర మండలం అన్నింటికంటే పైన ఉన్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చూసేటప్పుడు దాని తరువాత శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆయన తిరగవలసిన రౌండ్ పెద్దది కాబట్టి 2.5 సంవత్సరాలు పడుతుంది ఒక రౌండ్ వేసి వచ్చేటప్పటికి ఆయన. అదే దాని తర్వాత గురుగ్రహం ఉన్నది, సంవత్సర కాలం పడుతుంది ఈయనకి వచ్చేటప్పటికి. ఆ తర్వాత కుజుడు, ఇంకా తక్కువలోనే ఈయన పరిభ్రమణం చేసేస్తూ ఉంటాడు ఈయన మండలాన్ని. ఆ తర్వాత సూర్యుడు, మధ్యస్థుడై ఉన్నాడు ఆయన. ఆ తర్వాత శుక్రుడు, ఈయన పించుమించు ప్రతి నెలా మారిపోతూనే ఉంటాడు.
బుధుడు,
ఈయన అంతకంటే కింద, అంతకంటే కింద చంద్రుడు. కనుక 27 రోజులు అయ్యేటప్పటికల్లాగా ద్వాదశ రాశులని అతిక్రమించేస్తూ ఉంటాడు. మొత్తం 27 నక్షత్రాలు అయిపోయాయంటే 12 రాశులు అయిపోయినట్టే కదా. ఇట్లా అయితే వీళ్ళకి కక్ష్యలు లేవు, రాహువుకి లేదు, కేతువుకి లేదు. మరి ఎట్లా వీళ్ళు ఎలా సంచరిస్తున్నట్టుగా లెక్క పెట్టుకోవాలి అనని అంటే, అసలు వీళ్ళ బతుకు ఏం చెప్పారు ఇక్కడ? ఛాయాగ్రహములు అని చెప్పారు. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, ఆ పృథివీ ఇక్కడ ఉన్నది. సూర్యమండలం యొక్క కాంతి ఈ పృథ్వీలో ఈ పక్కన పడినప్పుడు ఏవతల పెడ ఉంటూ ఉండేటటువంటి ఏ నీడ ఉన్నదో అది రాహువు యొక్క స్వరూపము అని చెప్పారు. అందులోనే ఒక భాగాన్ని కేతువు యొక్క స్వరూపము అని అన్నారు. వీళ్ళిద్దరూ రాశి షట్కము దూరంలో ఉంటారు ఎప్పుడు కూడా, అంటే 6 రాశుల దూరంలో ఉంటారు. ఒక రాశిలో మేషంలో ఇతడు ఉన్నాడు అని అంటే తులలో అతను ఉంటాడు. ఎప్పుడు ఎదురుబదురే రాహుకేతువులు ఇద్దరు కూడా. ఒకడు కదిలాడు అనంటే రాహువే మారాడు అంటారు, అంటే కేతువు కూడా ఈ పక్కకి మారినట్లే లెక్క. పైగా వీళ్ళు ప్రదక్షిణంగా వెళ్ళరు, అప్రదక్షిణంగా పెడతారు కదా. మేషంలోంచి మేనంలోకి వస్తాడు వాడు, వస్తే ఇతడు ఏం చేస్తాడు? కన్యలోంచి తొలలో కడతాడు. ఇది ఇతని యొక్క స్వరూపం. ఇలా అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత ఎక్కడున్నాడు ఇప్పుడు ఇతను అని అంటేట, భూమండలమునకు పైభాగంలో ఉంటాడయ్యా ఎప్పుడును అన్నారు. అంటే చంద్రుడికి భూమికి మధ్యలో ఉంటూ ఉంటాడు. కనుకనే ఈ నీడ చేత చంద్రుడు కప్పబడడం, ఈ నీడ చేత సూర్యుడు కప్పబడడం అనేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే గ్రహణం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దేవతలు మామూలుగా అయితే భూమి నీడ పడిందయ్యా గ్రహణం అంటే అంతకంటే ఏం లేదు, మీరు జపాలక్కర్లేదు, స్నానానక్కర్లేదు, నాన్ సెన్స్ అని చెప్పి సైంటిస్టులు చెబుతున్నారు ఇవాళ. మేము ఛాయనే అన్నాం, కానీ దేవతా సంబంధమును దీనితో సమకూర్చారు కనుక, దీనికి ఒక గ్రహత్వం ఇచ్చారు కనుక, గ్రహాధిపత్యం ఇచ్చారు కనుక, దానివల్ల కూడా ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది అనని. మన మీద చూడండి, ఇప్పుడు ఇలా లైట్లు వెలుగుతున్నాయి, సడన్గా కరెంటు పోయింది, ఏమయ్యాం ఇప్పుడు బాబు, మీటర్ మోటార్ ఆన్ చేయరా అంటున్నాం. బిల్తులు వచ్చిన తర్వాత అమ్మయ్యా అంటున్నాం. అంటే కాంతి ఉన్నప్పుడు ఒక విధానం, కాంతి లేకపోవడం కూడా ఒక ప్రభావాన్ని మన మీద చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. దాన్ని ఇవాళే వేదభాష్య పాఠంలో వచ్చింది, ఆ ధాన్యపు పురికి మూత పైనుంచి తీసి ధాన్యం తీసుకురావాలి లోపలికి దిగి, అది పరిణహము అని. అంటే ఏమిటది, ధాన్యపు పొణక. ఈ ధాన్యపు పొణక లోపల ఉన్నాడు ఈ ఋత్తుకు వెళ్ళి, అందులోంచి ధాన్యం తీసుకున్నాడు. ఆ వచ్చేటప్పుడు ఆ చీకట్లోంచి పైకి వచ్చి ఒక్కసారి ఆ అగ్నిహోత్రుణ్ణి చూడాలి అనని. వైశ్వానరం జ్యోతి ఆహ్వనీయం వేక్షతే అని ఉంది. ఎందుకయ్యా ఇట్లా చేయవలసి వచ్చింది అనంటే, ఆ చీకట్లో ఉండిపోయిన వాడు ఒక్కసారి పైకి వస్తే వెలుతురుని చూస్తేనే కానీ వాడేమీ ఇది చేయలేడు అని చెబుతూ, అక్కడ మూత తీసేటప్పుడు ఉరువాతాయ అని ఒక మంత్రం ఉన్నది, వాయువు యొక్క ప్రవేశం కోసం ఈ మూత తీస్తున్నాను అని ఆ మంత్రం యొక్క భావం. వాయువు యొక్క ప్రవేశం అందులోకి వెళ్ళడం ఎందుకయ్యా అంటేట, కాంతి వాయువు ప్రసరించని చోటు వరుణదైవత్యం అయిపోతుందట. అంటే చూడండి, మూత పెట్టి పెట్టేస్తే పదార్థాన్ని ఎన్నాళ్ళకి తీయకపోతే ఆఖరికి బియ్యం తొట్టలు కట్టేస్తాయి. తొట్టలు కట్టేయనంటే 4 బియ్యపు గింజలు ఒక ముద్దగా మారాయి. అంటే తడి తగిలితే ముద్ద అవుతుందా, తడి లేకుండా ముద్ద అవుతుందా? మనకి స్నానం చేయడానికో ఆచమనం చేయడానికో పనికిరాకపోవచ్చు, కానీ ఆ నీళ్లు, ఆ పదార్థములు ముద్ద కట్టేయడానికి మాత్రం సరిపోయే నీళ్లు పుడతాయట చీకట్లో. అంటే చీకటి అనేటటువంటి దానివల్ల వరుణ దైవత్యత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది కనుక అది పోవాలి అంటే గాలి వేచాలయ్యా అని చెప్పారు. అంటే వేదాల్లో కూడా ఇలాంటి మాటలు కూడా ఉంటాయా అంటే, ఇవి కూడా అందులో నుంచే వచ్చాయి లోకంలో. ఇప్పుడు 4 రోజులై తలుపులు వేసేసిన ఇంట్లోకి వెళ్ళాము, రే కిటికీలు తీసేరా ఒకసారి, ఇదంతా వాసన వస్తుంది ఇప్పుడు అని. ఆ గాలి వచ్చి సూర్యకిరణాలు లోపలికి వస్తే ఈ వాసన లేదు. ఏమైంది ఇప్పుడు, ఎందువల్ల వచ్చింది ఈ వాసన ఇక్కడ, ఏ పదార్థం పెట్టామని వచ్చింది అనంటే, అక్కడ నీరు పుడుతుంది కొంత. ఆ నీరు మనకి ఉపయోగించేటంత కాకపోవచ్చుగాక, ఆ నీటి వల్ల పదార్థం పాడైపోతూ ఉంటుంది అనని. అందుకోసమని గాలి వెలుతురు వచ్చేటట్టుగా అట్టే పెట్టుకోవాలనైనా ఏ పదార్థమైనా అని. ఆఖరికి సంవత్సరానికి కందిపప్పులు ఇలాంటివి కొనేసిన వాళ్ళు మధ్యలో 2 మాసాలకు ఒకసారి ఎండ పెట్టుకుని మరీ వాడుకుంటూ ఉంటారు. ఇది దాని స్వభావం అన్నమాట. కనుక ఈ రాహువు భూమి యొక్క పైభాగంలో ఉంటాడు, చీకటి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఉంటూ ఉంటాడు అనని మామూలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇతడికి వీడి ప్రత్యేకత ఏంటంటే, ఈ రాహువు కేతువు కనుక మేషంలో ఉన్నప్పుడు, రాహు కానీ కేతు కానీ ఇద్దరు ఒకసారి ఉండరు ఇప్పుడు కూడా, ఆరు రాశులు దూరంలోనే సంచరిస్తూ ఉంటారు ఇప్పుడు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగా. ఈ ప్రవేశించినప్పుడు పుట్టేటటువంటి వారు ఎవరవుతారయ్యా అంటే మేకలు పుడతాయట. అది విశేషం. రాహువు కూడుకునేటువంటి గ్రహంలో అంటే కేవలం రాహువు ఉంటే అని కాదు, రాహువుతో పాటుగా అతడు ఆ రాహు స్థానంలో ఉండాలి, ఆ నవాంశలో. ఆ అంశలో ఉన్నప్పుడు పుట్టేటటువంటి వారు, ఎందుకంటే మా చిన్నతనంలో చెప్పేవారు, ఓ జ్యోతిష్కుడిని పరీక్షించడం కోసమని ఓ జాతకం పెట్టుకెళ్ళి అయ్యా ఈ జాతకుడిని చూడండి అన్నారట. చూసి వరే మనిషి జాతకమే వేసుకొచ్చావా నువ్వు, లేదురా అన్నట. అదేమిటండి అన్న, నేను మనిషి జాతకమే వేశాను అన్నాడు. పరీక్ష కోసం కదా వెళ్ళాడు, అబద్ధం అవ్వడు అప్పుడు. రే నిజంగా నువ్వు మనుష్య జాతకుడి యొక్క జాతకమే తీసుకువచ్చి ఉంటే వీడు కాడి భుజం మీద పెట్టుకుని లాగేటటువంటి వాడవుతాడు, అదే జీవన విధానం, అంతకంటే ఇంకెందుకు పనికిరాడు వీడని చెప్పారట. అది దున్నపోతు జాతకం, ఎద్దు కూడా కాదు. అట్లా ఆ ఇప్పుడు లోకంలో పరిస్థితి ఎలా అయిందంటే, అయ్యా జాతకం పెట్టుకొచ్చాను చూడండి, మా అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసే ఇచ్చా చేయకూడదా ఎలా ఉంటుంది చెప్పేసి ఏంటంటే, వారు వెంటనే చెప్పేసేయాలి, వీరు 50 100 అక్కడ పారేయాలి, వెళ్ళిపోవాలి, 3 నిమిషాల్లో అయిపోవాలి. ఒక జాతకం వేస్తే కనీసం 10 లక్షల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది వాడు పడే శ్రమకి. ఇవన్నీ పరిగణనం చేసి వీడు ఏ గదిలో ఏ మూల ఎట్లాంటి స్థానంలో పుట్టాడో దగ్గర నుంచి దీంట్లో పట్టుకునే విధానాలు ఉన్నాయి. ఇప్పుడు అంత టైం లేదు, ఆఖరికి జాతక చక్రం కూడా వేయక్కలేకుండా కంప్యూటర్ మేట నొక్కేస్తే వచ్చేస్తోంది అని అంటున్నారు. అందులో ఏదైనా ఫాల్ట్ ఉండడమో, కరెంటు తక్కువయ్యి కొంచెం వ్యతిరేకంగా పనిచేసే కంప్యూటర్లు కూడా ఉన్నాయి కదా, అదిగో అలాంటివి రావడము వస్తే ఈ జాతకం కాస్త మరోటి జాతకం అయిపోతుంది, ఈయన ఫలితం మాత్రం వాడి ఫలం చెప్పేస్తాడు. అది ప్రాచీనులు స్వతంత్రంగా వేసేవారు. వెయ్యడం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పట్టుకోవచ్చు అంటే, వాడు మనుష్యుడవునా కదా ఆ జాతకం, ఆ మనుష్యుడైనటువంటి వాడిలో ఏ రకమైన ప్రభావముల చేత పుట్టాడో. హోమియోపతి వైద్యంలో వీడు పలసటిల్లా పేషెంట్ అండి అంటుంటారు, అంటే ఆ స్వభావము ఈ వీడిలో ఉన్నందువలన ఏ రోగం వచ్చినా ముందు పలసటిల్లా వాడాలి వాడికి. ఇదిగో ఆ రకమైన ఒక విధానం ఉన్నది. అట్లా ఈ లోపల ఉంటుండేటటువంటి మేధోస్థి మాంస మధ్య అసృక్ సంఘాతం అని చెప్పి శరీరంలో ఉండే సప్తధాతువుల్ని వర్ణించుకొచ్చామే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రహం అధిదేవత అని అనుకున్నాం. అది ఎందుకయ్యా పట్టుకోవడం అంటే, వీడి యొక్క స్వభావము పిత్తస్వభావమా కఫస్వభావమా వాతస్వభావమా అని ఆ మందులు వాడేటప్పుడు దీన్ని బట్టి నిర్ణయించుకుని వాడాలి అని నిర్ణయించారు, గ్రంథంలో చెప్పినటువంటి మాట అది. అంచేత ఇంత దూరం ఆలోచించేటటువంటి విషయం మరి జ్యోతిష్శాస్త్రంలో ఉన్నది. ఇవాళ ఎంతమందికి తెలుసు వీటిని గురించి, ఎంతమంది ఆచరణ చేస్తున్నారు అంటే మనం చెప్పలేము. ఎందుకంటే మనం ఇచ్చే 10 రూపాయల జాతకానికి వాడు ఎంత పరిశీలన చేసి జాతకాన్ని చెప్పాలి అని అంటే అయ్యేటటువంటి పని కాదు. అందుచేత సరే ప్రకృతంలోకి వస్తే, ఈయనకి 18 సంవత్సరములు దశా ఆధిపత్యం ఉంటుంది. రాహుదశ 18 సంవత్సరాలు ఉంటుంది ఎప్పుడు కూడాను. ఆ తర్వాత ఇంకో విశేషం ఏమిటి అంటే, మా తండ్రి గారికి ఎలా ఉందండి అని అంటుంటారు వీడి జాతకాన్ని చూచి. సూర్యుడిని బట్టి తండ్రి యొక్క స్వభావాన్ని చెప్పవచ్చు. అట్లా ఈ రాహువు యొక్క పరిస్థితిని అనుసరించి పితామహుని యొక్క స్వరూపాన్ని చెప్పవచ్చు, అంటే తండ్రి యొక్క తండ్రిని. కేతువైతే మాతామహుడు, అంటే వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలను కూడా ఇందులో రాహుగ్రహం ఏ రాశిలో ఉందో చూసి ఇది జన్మలగ్నంగా భావించి దాన్ని బట్టి కట్టేస్తే ఆ పితామహుడు రోగంగా ఉన్నవాడు ఉంటాడో ఉండడో ఇక్కడ చెప్పేసేయచ్చు అన్నమాట, వీడి జాతకాన్ని బట్టి. అంతటి వరకు ఆరోగ్యాదులు సుఖాదులు అన్నీ కూడా ఇవి, అది ఒక ప్రత్యేకత రాహువులో ఉంటుండేటటువంటి విశేషం. ఆ తర్వాత ఇతడు మేషరాశి ఒకటి, వృశ్చిక రాశి ఒకటి, కుంభం ఒకటి, మరి కన్య ఒకటి, వృషభం ఒకటి, కర్కాటకం ఒకటి, వీటిలో ఉన్నప్పుడు, అట్లాగే దశమస్థానంలో ఉన్నప్పుడు లగ్నాత్తు ఇతడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఆ గ్రహములు ఈ రాహువు ఆయా రాశులలో ఉండడం కానీ అది దశమస్థానం అవ్వడం కానీ జరిగింది అని అంటే, వాడు గోచార రీత్యా దశమంలోకి వచ్చాడు, ఈ రాశుల్లో పడ్డాడు అని అంటే ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వక తప్పదు, స్థానచలనం తప్పదు వాడికి. ఇదిగో అట్లాంటి నియమాలు కూడా ఈ రాహు వల్ల ప్రత్యేకంగా చెప్పారు. సరే, కేతువుది రేపు చెప్పుకుంటాం అనుకోండి. ఆ తర్వాత ఇతడికి ధాతువులు ప్రత్యేకంగా చెప్పలేదు, మధ్య స్నాయువు వసాస్థి శుక్రం రక్తం చర్మ అని మిగిలిన నవ సప్తగ్రహాలకే ఉన్నాయి తప్ప రాహుకేతువులకు లేవు. అలాగే రసాలు కూడా ప్రత్యేకంగా చెప్పలేదు వీరికి. ఆ తర్వాత ఈ రాహువు ప్రబలుడైనట్లయితే కొన్ని కొన్ని పీడల్ని విశేషంగా కలిగింపచేసేటటువంటి లక్షణాలు కలిగిన వాడే ఉంటాడు. ఏమిటవి అని అంటే, దోషంలో ప్రబలుడైనట్లయితే అపస్మార రోగము. అపస్మార రోగం అంటే స్మృతి లేకపోవటం, మర్చిపోతున్నాడండి అంటుంటారు. తర్వాత మసూరి అని ఒక రోగం, అది చర్మ విశేషం మీద వచ్చే రోగము అన్నారు. రజ్జు అంటే శరీరం మీద ఇలా నరాలు వాచి తాళ్ళులాగా కనపడుతూ ఉంటాయి ఎక్కడెక్కడ, అటువంటి రోగం అది. ఆ తర్వాత ఆకలి. ఆకలి అని అంటే వారు అక్కడ చెప్పినటువంటిది అనేకమైన పదార్థాలు కావాలి అనేటటువంటి కోరిక కలిగిన ఆకలిది. తర్వాత కంటి దోషములు, కృమి దోషములు, కడుపులో పురుగులు పట్టాయా అంటుంటారు. ఇవి వాయు విడంగాలని దానికి విరుగుడు, అవి కడుపులో ఉంటే జ్వరం వస్తూ ఉంటుంది పైకి, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎన్ని మందులు వేసినా తగ్గదు. ఆ వాయు విడంగాల కనుక శుభ్రంగా కాస్త వేయించేసేసి పొడుగు కొట్టేసేసి అంత పొడి నోట్లో పోసేస్తే మొన్నాడు విరేచనంలో ఈ పురుగులన్నీ పడిపోతాయి, కడుపులో పాములు పట్టాయనంటూ ఉంటారే అవి, ఆ రోగం. ఆ దాంతోపాటుగా రాహు మహాదశ ఉన్నప్పుడు, లేక రాహు వీడి లగ్నంలో ఉన్నప్పుడు, లేదా రాహుతో దోషం బాగా వీడికి కనపడేటటువంటి జాతకంగా ఉన్నప్పుడు భూత ప్రేత పిశాచ బాధలు కలుగుతాయి. ఎవడైనా ప్రయోగం చేస్తే పట్టడం, లేకపోతే ఏదో దయ్యం పెట్టినట్టుగా అనిపించడం, ఈ మొదలైన లక్షణాలు కూడా వచ్చేస్తాయి అక్కడ. దీంతోపాటుగా తాళ్లతోటి కట్టివేయబడే దోషం కలుగుతుంది అన్నారు. వీడు దోషం చేశాడో మానేడో తర్వాత విషయం, చెట్టు కట్టేశారా అంటుంటారు చూడండి లోకంలో, ఆ బాబత్ అన్నమాట. ఆ తర్వాత నోటికి రుచి లేకపోవడం, ఏ పదార్థం తిన్నా ఏమిటో చప్పగా ఎడుస్తోందని బాధపడుతూ ఉంటాడు. వీడు చక్కగా కారం పులుపు అన్నీ వేశారు, వేసినా సరే అరుచి. దీంతోపాటుగా ఆ దోషం బాగా భూయిష్టమైపోతే, బాగా పెద్దదైపోతే కుష్ఠరోగానికి కూడా ఇతడే కారణము అని వర్ణించారు. అది ఇతడి యొక్క పైగా అతి భయం, ఏం చూసినా భయమే. ఒక ఆయన మా మిత్రుడు మంత్రశాస్త్రవేత్త, రాత్రి 9:30 అయ్యాక ఫోన్ చేశాడు. ఏమయ్యో నాకేమిటో భయం వేసేస్తోంది. అతడు మంత్రశాస్త్రవేత్త, విభూతులు పెడతాడు అందరికీ. ఆయన, ఏమిటో నాకు తెలియట్లేదు, తెల్లవారేదాకా నువ్వే కాపాడాలి నన్ను అన్నాడు. భయం లేదులే, నేను ఏదో చేస్తానని ఏదో త్రిశూల సంబద్ధమైనటువంటి మంత్రం ఏదో చేసి ఇంటి దగ్గరే కూర్చునే దాన్ని ఏదో భావన బలం చేత ఆ రక్షణ ఏర్పాటు చేసి మొన్నాడు పడుతున్న ఏమయ్యా అంటే నిద్ర పట్టేసింది, భయం తగ్గింది నువ్వు చెప్పిన తర్వాత అన్నాడు. ఇదేమిటయ్యా అని అప్పుడు అడిగితే, ఏమోనయ్యా వాడు ఎవడో ఏదో చేశాడని భయం వేసింది నాకు అన్నాడు. ఇట్లాంటి లక్షణములన్నీ కూడా రాహుదోషం వల్ల కలుగుతూ ఉంటాయి అని దానికి స్వరూపాన్ని చెప్పారు. ఆ తర్వాత నక్షత్రములు ఇవన్నీ చెప్పాం. వీటి తర్వాత లోకంలో ఉంటుండే విశేషాలలో ఒక విశేషాన్ని చెప్పుకోవలసిన అవసరం ఉన్నది. అదేమిటంటే కాలసర్పయోగము అని లోకంలో ప్రతి వాళ్ళు చెబుతున్నారు, శాంతులు చేశామంటున్నారు, దీనికోసం కాళహస్తి వెళ్ళండి అంటున్నారు, లేదా ఇంకో చోటకి వెళ్ళమంటున్నారు. ఇది క్షమించి ఆ చెప్పేవారందరూ కూడా నన్ను క్షమించండి, శాస్త్రంలో ఎక్కడ కాలసర్పయోగం అనేది మనుష్య జాతకం మీద పట్టెట్టే విషయం కాదు. అందులో మళ్ళీ 146 రకాల కాలసర్పయోగాలు ఉన్నాయి అన్నారు. తప్పు, కాలసర్పయోగం ఒకటే. రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహములన్నీ ఉండిపోతే మిగిలిన సప్తగ్రహాలు, ఇది కాలసర్పయోగము అని అంటారు. అందులో ఏ పక్కన ఉంటేనో చెప్పరు, ఏ పక్కన ఉన్నా కాలసర్పయోగమే అని అంటుంటారు. అన్ని అబద్ధాలే, శాస్త్రంలో ఇవేమీ లేవు. స్పష్టంగా చెప్పేస్తున్నాను, కాలసర్పయోగం అని చెప్పి శాంతి చేసుకునే డబ్బంతా వేస్ట్. మరో శాంతి చేసుకోండి, మనుష్యుల జాతకం మీద కాలసర్పయోగం పడుతుందనేది శాస్త్రంలో ఎక్కడా లేదు, మాకు అనుభవంలో ఉందండి అన్నారు. నమస్కారం, వాళ్ళని మనమేం చేయలేం. ఇక కాలసర్పయోగం దేనికి దోషము అని, దేశానికి అరిష్ట యోగం. దేశానికి అరిష్ట యోగము అనేది నేను ఈ మధ్యకాలంలో బాగా పరిశీలించినటువంటి అంశం. మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజున కాలసర్పయోగం ప్రారంభమైంది. ఆ తర్వాత మళ్ళీ ఓ 2-3 ఏళ్ళ తర్వాత వచ్చింది. ఏమిటి తేడా అని ఆ కాలసర్పయోగం వచ్చిన తరువాత వచ్చిన విశేషం, రోజు 5 మందో 10 మందో మరణిస్తున్నారు అనని టీవీలో కనపడడం ప్రారంభించింది. అక్కడ దీని పేరు 2 రైళ్లు ఢీకున్నాయి, 36 మంది పోయారు, లేదా 36 అలా లెక్కేస్తే దామాషా మీద రోజుకి ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో పోతూ ఉండడం అనేది కనపడుతూ వచ్చింది. రెండవసారి కాలసర్పయోగం వచ్చింది మళ్ళీ ఓ 3 ఏళ్ళు ఎంతో దాటిన తర్వాత. ఈ సంఖ్య దామాషా మీద 15-20కి పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది కాలసర్పయోగం. అమెరికా వారు ఆఫ్ఘనిస్తాన్ మీద దండెత్తినప్పుడు కాలసర్పయోగంలో బయలుదేరారు. దానిని చూచి మా మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఈ అక్కడ ఉంటుండే లాడన్ ఒకడు, ఒమర్ అని ఒకడు, వీళ్ళిద్దరూ దొరికే అవకాశం లేదు అని పేపర్లో ప్రకటించారు వారి జ్యోతిష విజ్ఞాన పత్రికలో. నిన్న మొన్నటి వరకు లాడన్ దొరకలేదు. ఇట్లా పరిశీలిస్తే యుద్ధానికి వెళ్ళడానికి మంచి సమయం కాదు. ఏమంటే దొరికే అవకాశం లేదు అని ఎందుకు రాశారు, దొరకడం అని రాసేయచ్చు కదా అని అడిగాను నేను. నిజమేనయ్యా, ఆముక్కు కూడా చెబుదును, కానీ అమెరికా జాతకం నా దగ్గర లేదు. కేవలం వీరు బయలుదేరిన యుద్ధ ప్రయాణం చేసిన సమయాన్ని బట్టి నేను చెప్పాను ఇది. అది కూడా ఉంటే పూర్తిగా నిర్ణయం చేసేయవచ్చు అన్నారు అప్పట్లో. అట్లా జాతకమును పరిశీలన చేస్తే అది కేవలం ఆయన మేము వెళ్ళినప్పుడు మాటల్లో చెప్పలేదు, గ్రంథం చూపించారు. అక్కడ కాలసర్పయోగము అని అంటే రాహు అప్రదక్షిణంగా నడుస్తూ ఉంటాడని చెప్పుకున్నాం, ప్రదక్షిణంగా నడవడు. ఈ రాహువుకి వెనకాల ఈ వెనకాల కేతు ఉంటాడు. ఆ మధ్యలో ఉంటేనే రాహువుకి ముందు ఉంటే రాహువుకి ఇక్కడ రాహువు ఇక్కడ కేతువు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఇటున్నా రాహుకేతువుల మధ్యలో పడ్డారు సన్నిగ్రహాలు అంటాం, ఇక్కడ ఉన్నా రాహుకేతువుల యొక్క మధ్యలో పడ్డారు అని అంటాం. కానీ ఈ రెండూ రాహు కాలసర్పయోగం అనిపించుకోబడవు. రాహు ముందుండాలి, కేతు వెనక్కాలుండాలి. అంటే వాళ్ళ గమనం ఇలా జరుగుతూ ఉంటుంది కనుక రాహు తర్వాత కేతువుకి మధ్యలోను, కేతువుకి ముందుగాను అన్నిగ్రహములు పడినట్లయితే అది కాలసర్పయోగం. ఆ కాలసర్పయోగం వల్ల భూమికి అరిష్టం. అది మన దేశంలోనే కలగాలన్న నియమం లేదు. మీరు ఇప్పుడు లెక్కేసుకుంటే ఓ నెల్లాళ్ళు జాగ్రత్తగా టీవీ చూస్తూ ఉంటే రోజుకి 100 మందికి తక్కువ కాకుండా చచ్చిపోతున్నారు ఇప్పుడు. ఇటువంటి ఉత్పాతములకు శాంతి శాస్త్రంలో చెప్పినటువంటిది కోటిగాయత్రి హోమం. కోటిగాయత్రి హోమం అని అంటే మనం ఏదో చేసేస్తాం, లోకంలో చాలా చోట్ల చేస్తున్నారు, వారు ఎవరిని నేను కించపరచడం నా అభిప్రాయం కాదు. దానికి ఆ ఒక్క హోమము చేస్తే సరిపోదు, దానికి కొన్ని అంగ గ్రహాదులు, ఏదో ఓ పక్కన చండీ పారాయణ, ఓ పక్కన చండీ హోమం, ఓ పక్కన రామాయణ పారాయణ, ఓ పక్కన ఇంకోటి ఈ సూర్య నమస్కారం, ఇవన్నీ కూడా ఉంటూ ఉండాలి. ఇవి రక్షకంగా ఉంటూ ఈ కోటిగాయత్రి హోమము ప్రతివాడు చేసేస్తే పనికిరాదు, వేదం చదువుకున్నవాడే చెయ్యాలి. ఏమిటి కారణం అని స్మార్థం చెప్పుకున్నవాడు పనికిరాడా, వాడి మీద మీకు నమ్మకం లేదా, ఆ మాటలన్నీ వద్దు. వాళ్ళంటే మాకు నమ్మకం ఉంది, మేము వాళ్ళనే వినియోగం చేసుకుంటూ ఉంటాం, అందరూ వేద పండితులు రమ్మంటే ఎక్కడొస్తారు. కానీ ఆ మంత్రోచ్చారణ ప్రభావం ఎట్లా ఉంటుంది అని అంటే తేడా ఉంటుంది. ఎందుకోసం ఈ మాట చెబుతున్నామనంటే గాయత్రి మంత్రము యొక్క ఉచ్చారణము సుస్పష్టంగా చెయ్యడానికి సామర్థ్యం ఎప్పుడొస్తుందయ్యా అంటే 4 వేదాలు అధ్యయనం చేశాక వస్తుందన్నాడు. 4 వేదాలని అధ్యయనం చెయ్యమని విధి ఎందుకు చెప్పారంటేట, ఉపాసన చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని చక్కగా సుస్వరంగా అపస్వరాలు లేకుండా ఏ అక్షరాన్ని ఎట్లా ఉచ్చరించాలో అట్లా ఉచ్చరించే శక్తి కోసం ఈ వేదాధ్యయనం అంతాను 48 సంవత్సరాలు 4 వేదాధ్యయనములు చేయాలంటేను. ఇంత చేసి నువ్వు చేసే ఘనకార్యం ఏమిటయ్యా అంటే గాయత్రి మంత్రాన్ని సుస్పష్టంగా చెప్పగలుగుతావు ఇంత అధ్యయనం చేస్తే అని చెబుతూ అక్కడే చెప్పారు, ఈ హగుంస సుచిషత్ మంత్రం ఉందే ఉచ్చరించడం చాలా కష్టం, సూర్యభగవాను లేదా ఆహ్వనీయాగ్ని పరబ్రహ్మను చెబుతుంది. 3 చోట్ల చెప్పారు ఆ మంత్రానికి. ఒకటి పరబ్రహ్మ అన్నారు, ఒకటి ఆదిత్య మండలం, ఒకటి ఆహ్వనీయం వేదంలోనే. అది ఉచ్చరించేటప్పుడు హగంసస్సు చషద్వసురంతరిక్ష సద్భోత వేదిషదతి ధర్ద్రోణసదు
నృషద్వ రసదృత సద్యో మసదబ్జ. అక్కడ వరసదృత సత్ అన్నప్పుడు వరసద్రత సత్ అన్నాడు అనుకోండి, భ్రష్ అయిపోయింది. ఆ అర్థసత్ అంత తేలిగ్గా ఉచ్చరించ ఇలాగా చెప్పేటటువంటి నృషద్వ రసదృత సద్యో మసదబ్జ గోజ అర్థజ అద్రిజ అర్థం బృహత్. ఇదే ఋగ్వేదంలోకి వెడితే ఈ బృహత్ అనే పదం లేదు అసలు, అక్కడికే మంత్రం అయిపోయింది. ఇట్లా ఏ వేదమునకు సంబంధించిన ఆ వేదంలో ఈ మంత్రాన్ని గట్టిగా చెప్పగలిగితే వాడికి వేదం వస్తుందట. అందుకోసమని చెప్పి ఈ మంత్రాన్ని మధ్యాహ్నకాలంలో సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడానికి వినియోగించవలసినదని చెప్పి ప్రజాపతి ఆయన శాస్త్రం చెప్పాట. ఎందుకు ఈ నోరు ఇలా తిరిగితే అప్పుడు వేదమంత్రానికి వాడు అర్హుడవుతాడు అని ఇంత ఘనకార్యం అంతా చెప్పుకొచ్చారు. కాబట్టి వేద పండితులను కూర్చోబెట్టి, అందులో కూడా శ్రద్ధాపరులైన వారిని కూర్చోబెట్టి ఒక కోటి గాయత్రి హోమం చేయించాలి అని అంటే ఇంచుమించుగా ఒక 3-4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఎవడూ సిద్ధపడ్డు. కానీ దేశంలో అరిష్టాలు తగ్గుతాయి. దేశారిష్ట యోగములకు అన్నింటికీ కూడా చెప్పబడినది కోటి గాయత్రి హోమం. లేదా ఇంకో ఉపాయం చెప్పారు, ఆవుల్ని తీసుకొచ్చి ఈ దేవాలయం శివాలయం ఉంది కదా మొత్తం ఎంత ఖాళీ ఉందో అంతమేర నుంచోబెట్టి పాలు నేల మీదకి పితికేయమన్నారు, మొత్తం భూమి అంతా తడిసిపోవాలి అని. ఇప్పుడు మీరేమో గచ్చు చేయించేసి ప్రజలకి మట్టి ఉంటే కాళ్ళ కంటుకుంటే గుళ్ళు అంతా పాడైపోతుందని గచ్చు చేయించేసిన తర్వాత ఇప్పుడు అక్కడ పాలు పితికితే ఎక్కడికెడతాయి, ఇవి భూమిలోకి వెళ్ళాలి అంటే దేవాలయాల్లోనే అటువంటి సౌకర్యం లేదు. ఇప్పుడు అన్ని దేవాలయాలు కూడా ఇవే చేశారు కదా, మొత్తం దేవాలయాలు అన్నింటిలోనూ చెయ్యాలి, చేస్తే కుదురుతుందని చెప్పాడు. ఆ నావల్ని ఎక్కడి నుంచి పెట్టుకొస్తాం, మీరు తీసుకొచ్చేటువంటి ఇవేమిటివి జెర్సీలు హెచ్ఎఫ్లు ఇవి ఆవులు కావు. శాస్త్రదృష్ట్యా పరిశీలిస్తే ఈవెన్ మెడిసిన్ పరంగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఆ మూపురం ఉంటేనే దాంట్లో వచ్చే నాడి ఆ శరీరం అంతా వ్యాపించి గోత్వం అనేది దానికి ఉంటుంది అని చెబుతున్నారు శాస్త్రకర్తలు. అలాగే చెప్పారు, ఎందుకంటే కకుద్వంతుడు శ్రీరామచంద్రమూర్తిని కాకుత్స్థుడు, కాకుత్స్థుడు అనేటటువంటి పేరుతో పిలిస్తే రామచంద్రమూర్తి ఒక్కసారి ఇలా పొంగుతాట, ఏమిటయ్యా అని. ఆ మహారాజు పేరు ఎవడో తెలియదు, ఆయన్ని దేవేంద్రుడు రక్షకుడుగా రమ్మన్నారట. దేవతల దగ్గర ఓ తెలివితేటలున్నాయి, పాపం ఆయన్ని పిలిచామండి, ఏదో ఆయన కూడా మాతో సాయం చేశాడు, రాక్షసులను నెగ్గేశామని విజయోత్సవం చేస్తారట వాళ్ళు. ఈయనకి తెలిసి రహస్యం ఇది తెలిసి నేను రానయ్యా అన్నాడు. అదేమిటయ్యా, మరి రాక్షసులు వచ్చి మమ్మల్ని చంపేస్తున్నారు, నువ్వు తప్ప సంహరించలేదు అంటే నేనే సంహరించాలి కదా. ఓకే, అయితే దేవేంద్రుడు ఎద్దుగా మారి వాడి మూపురం మీద నేను కూర్చుని యుద్ధం చేస్తాను, మీరెవరూ యుద్ధం చేయడానికి వీల్లేదు, అప్పుడు రాక్షసులను సంహరిస్తాను, ఆ విజయం ఏదో కష్టపడుతున్నాను కనుక నాకు చెందాలి తప్ప మీకు కాదు అన్నాడు. అంటే ఈయన్ని తీసుకువెళ్ళి దేవేంద్రుడు ఎద్దుగా మారి ఆ మూపురం మీద కూర్చోబెట్టారు. కకుది తిష్ఠతి, కకుత్తు మీద కూర్చున్నాడు కనుక కకుత్స్థుడు అని పేరు వచ్చింది ఆయనకి. అంతటి పరాక్రమవంతుడు వంశంలో పుట్టావయ్యా అంటే రామచంద్రమూర్తి, ఆహా దేవతలను కూడా వాహనంగా చేసుకోగలిగిన మా మహారాజు మా ప్రాచీన వంశీకుడు అని ఆయన పొంగిపోతాడు అని వర్ణించారు. ఆ మూపురం ఉండడం అనేది గోవు యొక్క లక్షణం. అటువంటి గోవులతో చేయాలనంటే సాధ్యం కాదు. కనుక ఇవాళ రోజుల్లో చెయ్యగలిగిన పని ఏమిటయ్యా అంటే సుమారుగా 60-70 వేల కేజీలనే పడుతుంది దానికి. కోటిగా ఇత్రి హోమం చేయాలి అంటేను సామాన్యంగా అయ్యే పని కాదు, శ్రద్ధాపరులైన వేద పండితులతో చేయించాలి. అది చేస్తే ఈ ఉత్పాతములన్నీ కూడా శమిస్తాయి అని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు, జ్యోతిషాస్త్రంలో చెప్పారు ప్రత్యేకంగా. అదిగో అటువంటి కాలసర్పయోగాది దోషములు ఉత్పాతములు లోకానికి సృష్టి చేసేటటువంటి వారు వీరు. ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఇవి, 5-6 ఏళ్లకు ఒకసారి తప్పవు. ఎందుకంటే వీళ్ళు 6 గ్రహాలు నడుస్తూ ఉంటారు. ఈ 6 రాశుల యొక్క భేదంతో ఇవి తొందరగా నడుస్తూ ఉంటాయి. ఈ నడవడంలో ఎప్పుడో వచ్చి ఆ మధ్యలో పడిపోతుంటాయి. సుమారుగా 15 రోజుల పాటు ఉంటుంది కాలసర్పయోగం. ఈ 15 రోజులు అయితే చంద్రుడు దాటిపోతాడు కదా, ఈ పక్క నుంచి ప్రారంభించి ఆ పక్కకి పూర్తిగా తిరగాలంటే నెలాళ్ళు పడుతోంది. 27 రోజులు సగమే కదా ఒక 6 గ్రహముల యొక్క స్వరూపం 6 రాశుల యొక్క భేదం ఉంటుండేది. అంటే 6 మాసాల్లో 15 రోజులు అయ్యేటప్పటికీ చంద్రుడు దాటిపోతాడు ముందు. సూర్యుడు కూడా ప్రతీ నెలా రాశి దాటిపోతూ ఉంటాడు కదా, అందుచేత 6 మాసాలు దాటేటప్పటికీ ఆయన మారిపోతాడు. ప్రతీ నెలా బుధుడు ఒకడు శుక్రుడు ఒకడు మారిపోతూనే ఉంటారు. కాబట్టి 15 రోజులు దాటి ఎప్పుడు కాలసర్పయోగం ఉండదు. ఆ ఉన్నటువంటి వచ్చినప్పుడు వచ్చిన దోషాలు ఆ 15 రోజులు దాటిపోతే ఉండవని అనుకోకండి. నెత్తి మీద ముట్టుగాయ కొట్టేసేస్తే ఆ కొట్టినవాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ నొప్పి మాత్రం ఎంతకాలం ఉండాలో అంతవరకు ఉంటుంది దాని యొక్క స్వభావం. మందేస్తే తగ్గుతుంది. అదే కదా లోకంలో జరిగేది. దానికి శాంతులు చెయ్యవలసిన అవసరం ఇదిగో ఈ రకంగా దానికి చెప్పారు ప్రత్యేకంగాను. సరే ఇంకా అయ్యా, దేశానికే అరిష్ట యోగం. ఎందుకంటే కాలచక్రం దేశమునకు సంబంధించినది తప్ప మనుష్యునకు ఆ సమయంలో ఉండే గ్రహముల యొక్క ప్రభావమే. కానీ ఈ ఇద్దరి మధ్యలో పడిపోయినటువంటి దోషం వీరికి అని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. చూపిస్తే ఎవరైనా వారికి 1016 రూపాయలు నేను బహుమతి ఇచ్చి ఉంటాను. ప్రామాణికమైన శాస్త్ర గ్రంథంలో చూపించాలి. ఎవరెవరో వీరు రాశారండి, వారు రాశారండి, దక్షిణ అమెరిక ఉత్తరం పల్లం గ్రంథాలు వచ్చేస్తున్నాయి లోకంలో, వాటిని చూసి వాస్తు చెప్పేస్తున్నారు. అందుకో అట్లా చెబితే మాత్రం వారిని మనం ఏం చేయలేము. ప్రామాణికమైనటువంటి గ్రంథం వరాహమిహిరుడు రాశాడా బృహజ్జాతకంలో, లేదా ఇంకో బృహత్ సంహితను రాశాడు అందులో రాశాడా, సూర్య సిద్ధాంతంలో ఉన్నదా, అటువంటి గ్రంథాలు ప్రమాణంగా చేసి చెప్పమనండి. జోహార్, నమస్కారం చేసేస్తాం. ఇదాగే వెనకోసారి వచ్చింది, స్నాతకం అయ్యి నది దాటకూడదండి అని. ఎవడూ చెప్పలేదు శాస్త్రంలో, ఎక్కడా లేదు. ప్రాచీనంలో హాయిగా స్నాతకం ఇంటి దగ్గర చేసుకుని ఇంకా నది దాటి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బాగా పెద్ద పెద్ద పండితులైనటువంటి వారు. శాస్త్రంలో ఉన్నదేమిటి అంటే, స్నాతకం చేసుకున్న తర్వాత నా బాహుభ్యాన్ నదీంతరేత్, చేతులతో ఈదుకుని వెళ్ళకద్దు అని వాడికి నియమం చెప్పారు. నది దాటడం అనేటటువంటిది అది పెద్ద అసలు విషయం కాదు అక్కడ. అయితే స్నాతకం, దీని పేరు స్నాతకం దూరంగా ఉండి చేసుకోవాల్సి వస్తే అక్కడికే వెళ్ళి చేసుకోంటారా అనేవారట పూర్వకాలం. ఏమిటి కారణమని, ఈ నావలు వంతెనలు కార్లు లారీలు ఇవేం లేవు అప్పుడు. ఆ సమయంలో పాటిరేవు దాటి వెళ్ళవలసి వచ్చేది. తీరా వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆ నామవాడు సాయంకాలం వెళ్ళిపోతే తెల్లారగట్ట ముహూర్తం అయితే వీళ్ళు ఇక్కడే ఉండిపోవడం జరిగింది 2-3 వివాహాల్లో. అందుకోసమని నది దాటి వెళ్ళవలసి వచ్చినప్పుడు స్నాతకం అక్కడికే వెళ్ళి చేసుకోండి నాయన అని చెప్పారట మా గురువుగారు. ఇప్పుడు బతుకుంటే 115 సంవత్సరాల వయసు ఉండు ఆయనకి. ఆయన చెప్పిన కారణం ఇది. వారింట్లో పెద్దలందరూ ధర్మశాస్త్రానికి పుట్టిళ్ళు, ఇళ్ళు అట్లాంటి వారు చక్కగా వివాహం చేసుకుని నది స్నాతకం చేసుకుని నది దాటి వెళ్ళి వివాహం చేసుకున్న ఘట్టాలు బోరుడున్నాయి. ఇట్లా కొన్ని లోకంలో ఒకందుకు వచ్చినవి మరొకందుకుగా మార్పు చేసుకుని చెబుతున్నారు. ఇదిగో పుష్కరాలు వస్తున్నాయి. మీరు గోదావరి పుష్కరాలు పనికొస్తాయా అండి, మా కృష్ణా పుష్కరాలు పనికిరావా, మేము వివాహం మానేయాలి, వివాహాలు మానేయాలి కదా పుష్కరాల సంవత్సరము అని అంటున్నారు. తప్పు. కృష్ణా పుష్కర సంవత్సరం హాయిగా వివాహం చేసుకోవచ్చు. దానికి ఏవో శ్లోకాలు పంచాంగాల్లో వేశారు, వేసిన సిద్ధాంతులను అడిగారు, బాబు ఈ శ్లోకాలు ఎక్కడవి అని. ఏమో నుండి సంప్రదాయంలోంచి వస్తున్నాయండి అన్నారు. శాస్త్రంలో చెప్పింది ఏమిటి, గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు ఈ నది గొప్ప ఈ నది తక్కువ అని కాదు చెబుత. సింహరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు దేశానికంతకీ కూడా మూఢము వంటి కాలం, అంతవరకే. అంతే తప్ప మిగిలిన రాశుల్లో ఉన్నప్పుడు లేదు. కాశీలో కూడా పెళ్లి చేసుకుందుకు లేదు. అయితే ఆ సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరికి పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి పెద్దలు ఏం చెప్పారు, గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు పెళ్లి చేయకుండా అన్నారు. దీనికి అంటగట్టారు. మరి గోదావరికి వచ్చినప్పుడు కృష్ణకి మాత్రం వద్దా అని వీళ్ళు అంటున్నారు, లేదా గంగకు వద్దా అని వాళ్ళు అంటున్నారు. పుష్కరాల నిమిత్తం కాదు, కేవలం సింహరాశిలో సూర్యుడు ఉంటే, అదే బృహస్పతి ఉంటే సంవత్సరం సంవత్సరము పనికిరాదు. అందులో 5 మాసములు గడిచిపోతే, 5 పాదాల్లోంచి దాటిపోయే మాసములు కాదు, ఆ మఖాది పంచపాదేశం అని 5 పాదాలు, 5 పాదాలు దాటిపోతే మా గోదావరికి ఇవతల వైపున ఉన్న వారందరూ చేసుకోవచ్చు. గోదావరికి అవతల పక్కన ఉన్నాం కాబట్టి మేము చేసుకోకూడదు. గంగా గోదావరి మధ్య దేశంలో 9 పాదాల్లోనూ చేసుకోకూడదు. ఇవతలకైతే 5 పాదాలు దాటిపోయాక చేసుకోవచ్చు. పెద్దలు కూడా పేర్లొద్దు. చాలా ప్రసిద్ధులైనటువంటి విద్వాంసులు అన్నవాళ్ళు కూడా పుష్కరాలు గోదావరికండి మనకేమిటి అన్నారట ఓసారి. అది శాస్త్రములో ఉన్న అంశాన్ని చూసి మనం చెబితే తప్పులేదు. అది లేకుండా చెప్పేయడం ప్రారంభిస్తే ఇవాళ్టి పరిస్థితి అట్లా కనబడుతోంది లోకంలో. కనుక ఈ రాహుకేతువుల యొక్క వీళ్ళు శుభస్థానాల్లో ఉంటే చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అటువంటి రాహు యొక్క అనుగ్రహం రేపటి రోజున ఉపాసన చేస్తున్నారు కనుక మనందరికీ కలగాలి అనని ప్రార్థిస్తూ స్వస్తి.